ओम नमः शिवाय,
ओम
नमो नारायणाय,
ओम नमः
शिवाय,
ओम
नमो नारायणाय। क्रोध హింస సంభూతుడైన కలిపురుషుడు నల్లని శరీరంతో భయంకరాకారుడై లోకాలను ఆక్రమించి మహాపాపాలు చేయించడం మొదలు పెడుతూ ఉంటాడు. వాడి ఆవిర్భావ ఘట్టం నిన్నటి రోజు కార్యక్రమంలో మీ అందరికీ చెప్పాను. వీడికి కూడా మళ్ళీ సంతానం ఉన్నారండి. ఒకడేమో భయం, ఈ కలిపురుషుడు కొడుకుల్లో ఒక కొడుకు పేరు భయుడట. మనందరిలోనూ అనుక్షణము బ్రతకలేమేమో అనేటటువంటి బాధని కలిగించేవాడు వీడే. ఎంత డబ్బున్నా కొంతమంది చూసారా, ఏమో ఈ డబ్బంతా రేపు ఏమైపోతుందో, ఎంత డబ్బున్నా మనకి సెక్యూరిటీ ఉండదేమో అనుకుంటున్నామే. ఈ సెక్యూరిటీ ఉండదనే భావన కలిగించే పెక్యులర్ వ్యక్తి ఈ కలిగాడు కొడుకు భయుడు. నిజానికి మానవుడికి ఎవడికి ఎంత ఇవ్వాలో భగవంతుడు ఒక నిర్ణయం చేస్తాడు. ఎంత గించుకున్నా దాటి రాదు, వచ్చింది పొమ్మంటే పోదు. ఆయన అనుగ్రహం వల్ల అడవిలో పారవేసినా రావలసింది వస్తుంది, ఎంత గింజుకున్నా రానిది రాదు. అడవి రక్షలేని అవలుండు వర్ధిల్లు రక్షితుండు మందిరమునదొచ్చు అన్నారు. అడవిలో పారేసిన బలము లేని ఒక సామాన్యుడు కూడా భగవద్ అనుగ్రహం ఉంటే హాయిగా అభివృద్ధి చెందుతాడు, బతుకుతాడు. జెడ్ టైప్ సెక్యూరిటీ పెట్టుకున్నవాడు కూడా ఎక్కడికో వెళితే బెల్ట్ బాంబ్ పెట్టుకున్నది వేల్చుకుంటే చచ్చిపోతాడు. అందువల్ల రక్షితుడు మందిరమున తొచ్చు అంటే ఎంతో కాపలా ఒక కట్టుదిట్టంగా ఉన్నప్పటికీ వాడు ఏ సౌధంలో ఉన్నా అది నల్ల సౌధమైనా తెల్ల సౌధమైనా పోయే కాలం వస్తే వాడు ఆపలేడు. ఇది గ్రహించక అనుక్షణము ఏమో రేపు ఎలా ఉంటుందో రేపు ఎలా ఉంటుందో అని ఇవాళ ఉన్నదాన్ని మర్చిపోయి భవిష్యత్తు గురించి ఏడుస్తూ ఉంటారు సారా. ఆ ఏడుపుకి భయము అని పేరు. అది కలిపురుషుడి యొక్క కొడుకు వాడు. ఇది కాక ఈ కలిపురుషుడికి ఒక కూతురు కూడా ఉందండి. దాని పేరు భృతి. అది ఏం చేస్తుందంటే నిరంతరం దాచుకోవడం నేర్పుతుందిట. ఇతరులకు ఇవ్వడం కాకుండా లోభంతో వచ్చింది వచ్చినట్టు నొక్కి దాచేయి అంటుంది. నిజానికి అన్నం పెట్టాం అనుకుందాం కాసేపు, ఈ అన్నం పొద్దుటికి మళ్ళీ పాడైపోతుంది. తిన్నంత తిని మిగతా అది ఏం చేయాలి, ఇతరులకైనా పెట్టాలి లేదా పారేయాలి, అంతే కదా. కానీ కొంతమంది చూశారు లేదో ఈ మిగిలిపోయిన అన్నం మళ్ళీ వచ్చే సంవత్సరం 2024 దాకా ఫ్రిడ్జ్లో పెడతారు. అదే వంకాయ కూర, అదే అన్నం, అదే సాంబారు. ఒకసారి జరిగింది కూడా నాకు. శనివారం నాడు వంకాయ కూర వేసి పెట్టింది ఒక ఆవిడ, చాలా అద్భుతంగా ఉందమ్మా అన్నాను. మళ్ళీ శనివారం నాడు కూడా వంకాయ కూర వేసి పెట్టింది. ఇదేమిటమ్మా కిందటి వారం అంత బాగుంది, ఈ వారం ఎలా తగులబడిందంటే మీరు మరీ ఊరుకోండి గురువుగారు, ఆ కూరేగా ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ బయటికి తీసి వేడి చేసి పెట్టా అంటే ఏమవుతున్నది, అది మాంధాత కాలం నుండి ఆ సాంబారే. ఎప్పుడో మాంధాత మహారాజు గారు భార్య కాచిన సాంబారు పట్టుకొచ్చి దాన్నే ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ వేడి తీసి వేడి చేసి మళ్ళీ పెడితే శరీరమా ఇది ఇంకోట. అందువల్ల ఇది ఒక లోభం. తిన్నంత తిని ఇతరులు పెట్టడం కాకుండా ఆహార పదార్థాలు పువ్వులు అన్నీ దాచేస్తారండి. కొంతమంది చెత్త కూడా దాచిపెట్టేస్తారనమాట. ఇవాడికి ఏం పని చేయదు. అది దారం ముక్క కూడా తీసుకుని సూట్ కేసులో పెట్టుకునే వాళ్ళని చూశాను నేను. విమానంలో ఎక్కితే వాడు ఏదో టిష్యూ పేపర్ ఇస్తాడు కదా, అది కూడా జాగ్రత్తగా హ్యాండ్ లగేజ్లో పెట్టుకుంటారు కొంతమంది. ఏమిటో కర్మ. ఈ లోభం అనేదానికి భృతి అని పేరు. అది కూడా పుట్టిందిట. వీళ్ళందరి విజృంభణ ఆపడం కోసమే భగవంతుడు ఏం చేశాడు, పరీక్షిత్ అని ఒక నరేంద్రుడిని పుట్టించాడు. అభిమన్యుడి కొడుకు పరీక్షిత్, ఉత్తర అభిమన్యుడి భార్య. చాలామంది అనుకున్నట్టుగా అసలు శశిరేఖనే పాత్రే లేదు, బలరాముడి కూతురు లేదు, మాయాబజారు లేదు, అదంతా కల్పితం. కానీ ఎంత బాగుంటుందో సరే, అది కల్పితం అని కూడా ఊహించలేము మనం. మానవుడి లక్షణం ఏంటంటే రాసేవాడు సరిగ్గా రాస్తే కల్పితం కూడా శాశ్వతంగా రుచిగా ఉంటుంది. ఆ మాయాబజారు సృష్టికర్త పెంగళి నాగేంద్రరావు గారు మహాప్రతిభావంతుడు అవడం వల్ల అసలు మాట వరుసకు కూడా అదే బాగుండు అనిపిస్తుంది కదా మనకి. ఇదే మాయ అంటే. ఆయన చెప్పాడు, నా మాయ ఉండాలని అందరూ కోరుకుంటున్నారంటే అదే మాయ, అదే బజార్ అన్నాడు ఆయన. చాలా గొప్ప మనిషి, అరుదైన మేధావుల్లో గురువుగారు చాలా ఇష్టపడేవాళ్ళలో ఆ పెంగళి నాగేంద్రరావు గారు ఒకరు. ఎంత గొప్ప భాష అండి ఆయనకి. ప్రాకృతం, సంస్కృతం, తెలుగు, తమిళం, అరబిక్, ఇంగ్లీషు, ఆయనకి ఎన్ని భాషలు వచ్చో లెక్కలేదు. ప్రాకృతంలో కూడా పద్యాలు పాటలు రాసినవాడు. పాతకంలో గుణసుందరి కథ, తర్వాత పాతాళ భైరవి, షావుకారు, మాయాబజారు, గుండమ్మ కథలో పాటలన్నీ ఆయనవే. ఏది లేచింది నిద్ర లేచింది మహిళా లోకం రాసింది ఆయనే. ఎంత బాగుంటుంది వాడు. అలాగే భాగ్యచక్రం, ఉమాచండీ గౌరీ శంకర్ల గాథ, శ్రీకృష్ణ అర్జున యుద్ధం, ఇలా ఆ మహానుభావుడి పాటలు, ఆయన కథలు, ఆయన సంభాషణలు శరీరానికి అగురుపాటు గురి చేస్తాయి. జగదేకుని కథలో పాటలు అన్నీ ఆయనవే. మాటలు కథగత్త మొత్తం అయింది. ఆ కథ ఆయన సృష్టి. ఇవన్నీ వింటూ ఉంటే మీకు తెలుస్తుంది కదా ఆయన ఎంత పండితుడు. పైగా ఎవరూ పుట్టించకపోతే మాటలు ఎలా పడతాయి. అస్మదీయులకు వ్యతిరేకంగా తస్మదీయులు అనిపించిన వాడు ఆయనే మాయాబజార్లో. ఇంత సులభముగా మనకి భాష ఇవ్వడానికి గల కారణం గొప్ప పండితుడు అవ్వటం. బాగా చదువుకుంటే అవతలవాడికి అర్థమయ్యేలా చెబుతాం. నీకే సరిగ్గా అర్థం కానప్పుడు అవతలవాడికి ఏం చెబుతావు. ఇవాళ ఎక్కువ మంది చెబుతూ ఉంటే అర్థం అవ్వకపోవడానికి గల కారణం ముందు వీడికి అవగాహన లేకపోవటమే. బాగా చదువుకుని దాని మీద అవగాహన ఉంటే ఇతరులకు చాలా సూటిగా స్పష్టంగా అర్థమయ్యేలా చెబుతారు. మైక్ మీద అవగాహన ఉంటే అవతల వాడికి వినబడేలాగా కొంచెం సౌండ్ పెడతారు, లేకపోతే వీడు అరుస్తాడు అందులో మైట్టుకొని సౌండ్ రాదు. అందువల్ల దేని మీద అవగాహన ఉండాలన్నారు. అలాంటి మహాపండితుడి పెంగళవారిని కాసేపు పక్కన పెడితే అభిమన్యుడికి ఒక్కతే భార్య, ఆవిడ పేరు ఉత్తర, విరాటరాజు గారి కూతురు, ఉత్తర కుమారుడికి చెల్లెలు. ఉత్తర కుమారుడు చచ్చిపోయే ముందు అతని భార్య కూడా గర్భవతే. అతనికి ముందుగా కూతురు పుట్టింది. ఆ తర్వాత అభిమన్యుడు చచ్చిపోయిన తర్వాత అభిమన్యుడి భార్య ఉత్తరకి పరీక్షిత పుట్టాడు. ఉత్తర కుమారుడి కూతురు పేరేమో ఇరావతి. ఈయనకి అభిమన్యుడి కొడుకు పరీక్షిత్ అని పేరు పెట్టారు. దానికి ఒక కారణం ఉంది. అభిమన్యుడి భార్య ఉత్తర గర్భంలో ఉండగా ద్రోణాచార్యుడి కొడుకు అశ్వత్థామ బ్రహ్మశీరస్యము అని ఒక అస్త్రం వేశాడు. ఈ అస్త్రం మొత్తం పాండవ వంశమంతటిని నాశనము చేయుగాక అని సంకల్పించి వేశాడు. అపాండవం కరోమి అంటే భూమి మీద పాండవులు లేకుండా చేస్తాను అన్నాడు ఆయన. అది మహాపాపం. ఇప్పుడు ఎవరో మంచివాళ్ళు, ఏ నెతన్యాహు లాంటి వాడో గాజాపట్నం లేకుండా చేస్తానంటే ధర్మం, హమాస్ గాళ్ళు లేకుండా చేస్తానంటే అదో ధర్మం, ఎందుకంటే వాళ్ళు పాపాత్ములు. కానీ పాండవులు అలాగ ధర్మాత్ములు. ధర్మాత్ముల్నే లేకుండా చేస్తానని బ్రహ్మశీర్షం వేయగానే కృష్ణుడు ఆగ్రహించి, మూఢుడా, నేనున్నంత వరకు ఈ పాండవ వంశానికి వినాశనం ఉండదు, ఉత్తరా గర్భంలో ఉన్న పిల్లవాడిని రక్షించి నీ కళ్ళ ముందే వాడు పరిపాలన చేసేలా చేస్తాను అంటే అప్పుడు నేను దేవుడిని ఒప్పుకుంటానులే, అప్పటిదాకా నువ్వు దేవుడు కాదన్నట్ట. ఇది అశ్వత్థామ కోపం. తర్వాత కథ అంతా పక్కన పెడితే ఈ అస్త్రం ఉత్తర కడుపులో ప్రవేశించి ఆ పిల్లవాడిని చంపేసింది. అప్పుడు శ్రీ మహావిష్ణువు సూక్ష్మరూపంతో చతుర్భుజాలు ధరించి శంఖచక్ర గదాపద్మాలు పట్టుకుని తన గదతో ఆ అస్త్రాన్ని తన్ని పక్కకు గెంటి పిల్లవాడిని బతికించాడు. కడుపులోనే చచ్చిపోయిన వాడిని బ్రతికించాడు. అప్పుడు ఆ కడుపులో ఉన్న పిల్లవాడు ఇలా నాలుగు చేతులతో శంఖచక్ర గదాపద్మాలు పట్టుకున్న ఈ సుందరాకారుడు ఎవరు, నన్ను రక్షిస్తున్నాడు అని పరీక్షించి చూశాట. అందుకని పరీక్షిత్తన్నారు. పరీక్షణము, పరీక్షించి చూశాడు గనక, బాగా పరిశీలించి చూశాడు గనక అతనికి పరీక్షిత్ అని పేరు పెట్టాడు. మళ్ళీ పుట్టాక కూడా అస్త్రం చంపేసింది కుర్రవాణ్ణి. అప్పుడు ఉత్తర ఏడ్చింది, ద్రౌపది ఏడ్చింది. సుభద్ర అయితే అన్నయ్య చూసావా నా మనవడు చచ్చిపోయాడు అంటే అప్పుడు కృష్ణుడు వచ్చి తన కాలి బొటనవేలు గొడ్డు మీద పెట్టగానే మళ్ళీ కుర్రవాడికి ప్రాణం వచ్చింది, అతడు బ్రతికాడు. అప్పుడు అతడు ఆహా, కడుపులో ఉండగా రక్షించాడు, ఇప్పుడు బయట కూడా నన్ను రక్షించాడు అని ఆ స్వామిని పరీక్షించి చూశాడు. ఇలా పరీక్షించి చూడటం వల్ల పరీక్షిత్తయ్యాడు. పరీక్షీణములైన ప్రాణములతో అంటే పోయిన ప్రాణములతో పుట్టి మళ్ళీ బ్రతికాడు కాబట్టి కూడా పరీక్షిత్తన్నారు. ఆయనకి విష్ణుభక్తి కడుపులో ఉండగా వచ్చింది. అందుకే విష్ణురాతుడు అని కూడా ఇంకో పేరు. ఇతడు కొంచెం పెద్దవాడయ్యాక కృపాచార్యుడి ద్వారా అన్ని విద్యలు నేర్చుకుని పెద్దవాడయ్యాడు. ఇది కౌరవ పాండవులకు విలువిద్య నేర్పినటువంటి మహానుభావుడు అశ్వత్థామ మేనమామ, ద్రోణుడి భార్య కృపికి అన్నగారు ఈ కృపాచార్యుడు అంటే. గౌతమ మహర్షి యొక్క సంతానం ఆయన, అందుకే వాళ్ళందరినీ గౌతమ సుగోత్రం అన్నమాట. అటువంటి కృపాచార్యుడే చిరంజీవులలో ఒకడు కనుక ఆయన పరీక్షిత్తుకి విలువిద్య నేర్పాడు, మల్లయుద్ధం నేర్పాడు, అనేకమైన విద్యలు నేర్పాడు. ఆయన ద్వారా సుశిక్షితుడయ్యాక ఇంకా ధర్మరాజు గారు శ్రీకృష్ణ అవతారం సమాప్తి అయిపోయింది, ఇక మేము ఉండకూడదనుకుని కృష్ణుడు అవతారం చాలించడంతో పరీక్షిత్తుకి పట్టాభిషేకం చేశాడు. ఈ పట్టాభిషేకం చేసే ముందు ఉత్తరుడి కూతురు ఇరావతినిచ్చి పెళ్లి చేశారు. పరీక్షిత్తు కంటే ఇరావతి ఇంచుమించుగా 4-5 నెలలు పెద్దదట. భార్య అప్పుడప్పుడు పెద్దదుంటే లాభాలున్నాయండి. అందులో గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే ఎన్నో లాభాలున్నాయి. మీకంటే రిటైర్మెంట్ ఉండదు కానీ ఇప్పుడు మన భారతదేశంలో భార్యాభర్తలు ఇద్దరు టీచర్స్ అనుకుందాం. భార్యామండి భర్త కంటే 1 ఏడాది పెద్దదో 2 ఏళ్ళు పెద్ద అయితే భర్త కంటే ముందు రిటైర్ అయిపోయి అప్పుడు భర్తగారు రిటైర్ అయ్యే సమయానికి ఇంట్లో కూర్చుంటుంది కదా, అప్పుడు భర్తగారు రిటైర్ అయ్యాక గైకో నా విహారతి గౌరీపతి అని సన్మానం చేసి హారతిచ్చి ఇంట్లో కూర్చోబెట్టచ్చు. భార్య ముందు రిటైర్ అయితే ఎన్నో లాభాలున్నాయి. అలాంటి వాళ్ళు ఉన్నారు, గురువుగారి శిష్యులు, గురువుగారి మిత్రులు, ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అందులో శాస్త్రం ప్రకారం అప్పుడప్పుడు కొన్ని చోట్ల భార్య పెద్దదయ్యి ఉండడం కూడా ఉందన్నమాట. అందుకని ఈ మాట చెప్పాను. వారిద్దరికి పట్టాభిషేకం చేశాడు పరమాత్ముడు. ఆ తర్వాత పరీక్షిత్తుని పిలిచి, నాయన నువ్వు ఎలా పుట్టావో నీకు తెలుసు, నువ్వు చచ్చి పుట్టావు, నిన్ను శ్రీకృష్ణుడు అనుగ్రహించాడు, అందుకే నీ జాతకాన్ని అందరూ పరిగణిస్తున్నప్పుడు నువ్వెన్నేళ్ళు బ్రతుకుతావని నేను అడగలేదు. ఎంతకాలం బ్రతికినా ఆ బ్రతుకు ఓ బ్రతుకు కాదు, కానీ బ్రతికినంతకాలం హరిభక్తి కలిగి ఉండాలి. హరి 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 అని నిరంతరం సంకీర్తన చేస్తూ శ్రీకృష్ణ పరమాత్ముని మీద భక్తి విడిచిపెట్టకుండా ఉన్నవాడే నా మనవడు అవ్వాలన్నాను. నువ్వు కూడా అదృష్టవశాత్తు చిన్నప్పటి నుంచి కృష్ణుడిని తలుచుకుంటున్నావు, ఆ భక్తి విడిచిపెట్టకు. ఈ మధ్యనే శ్రీకృష్ణుడు అవతారం చాలించాడు, దానితోటి భూమండలంలో కలిపురుషుడు అడుగుపెట్టాడు. ఏ దిన్నమ్మున్న వైకుంఠుడు మేదినిపై దాల్చినట్టి మేను విడచినాడా దినమున అశుభ ప్రతిపాదకమగు కలియుగంబు ప్రాప్తం. ఏ రోజున శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ భూమి మీద అవతరించి ధర్మ సంస్థాపన చేసిన పరమాత్ముడు తన అవతారం చాలించి వైకుంఠానికి వెళ్ళిపోయాడో ఆ క్షణమే కలిపురుషుడు భూమిని ఆక్రమించాడు. కృష్ణుడు ఉన్నంత వరకు దాక్కున్నట్ట పొంచి పొంచి ఉన్నాడు. వాడు కేవలం ఎడారుల్లో మాత్రమే బిడారు వేసుకున్నాడు, కానీ రాడారులోంచి కృష్ణుడు ఎప్పుడు వెళ్ళిపోతాడని చూశాడు వాడు. ఆయన అవతారం చాలించగానే టక్కునొచ్చి పట్టుకున్నాడు. ఆ దుర్మార్గుడు ఇప్పుడు ఈ భూమండలాన్ని క్రమక్రమంగా కబళించబోతున్నాడు, అనగా తన అధర్మ సామ్రాజ్యాన్ని పెంచబోతున్నాడు. వాడు గనక వచ్చాడా ఈ భూమి అల్లకల్లోలమైపోతుంది. ఎవరు ఎవరిని బ్రతకనివ్వరు, శాంతి ఉండదు, చిన్నపిల్లలు ఆడవాళ్ళకి దిక్కు లేకుండా అయిపోతుంది. వాడు పరమ క్రూరుడు, కొంచెం వాడి విషయంలో జాగ్రత్తగా ఉండు. వాణ్ణి భంజించాలంటే, వాణ్ణి అదుపులో పెట్టాలంటే నీ భగవంతుడు కృష్ణుడు ఒక్కడే మనకి రక్ష. ఆయన నామస్మరణం చెయ్యి, పొండరీకాక్ష రక్ష అనుకుంటే నువ్వు ధర్మాన్ని సంస్థాపన చేస్తావని నీతులు చెప్పి ధర్మరాజు గారు అవతారం చాలించేశాడు. అప్పుడు పరీక్షిత్తు తాతగారికి ఇచ్చిన వాటి నిలబెట్టుకుని అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణుణ్ణి సేవిస్తూ భూమండలాన్ని ధర్మబద్ధంగా పరిపాలించాడు. ఆయన పరిపాలనలో మళ్ళీ ధర్మ 4 పాదాల నడిచింది. ఆయనే ఇంకో కొంతకాలం ఉంటే ఈ కలియుగం మనకి ఇలా ఉండేది కాదు. కానీ చెప్పాను కదా, వాడి యుగం వాడిది, అది హీ ది ఎంపైర్ ఆఫ్ కలియుగం. అందువల్ల వాడి సామ్రాజ్యం వాడికి రావాలి కాబట్టి కథ అంతా మారిపోయింది. ఆయనకు ఒకరోజు తెలిసిందిట ఏమని, ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా అధర్మం పెరిగిపోతుంది. ఎవడో ఒక దుర్మార్గుడు నల్లగా ఉన్నవాడు నా సామ్రాజ్యంలో కురుక్షేత్రంలోకి అడుగుపెట్టాట. అడుగుపెట్టి ప్రజల చేత చేయరాని పనులు చేయిస్తున్నాడు. ఎక్కడ చూసినా తాగుబోతులు పెరిగిపోయారు. సాయంత్రం అయ్యేసరికి కేసులకు కేసులు సీసాలు తాగేస్తున్నారు. గోమాంసం తింటున్నారని, నోటితో చెప్పరాని పాపాలు చేస్తున్నారని విన్నాను. బహుశా వాడు కలిపురుషుడేమో, వీడి సంగతి ఏమిటో చూద్దాం అనుకున్నాడు ఆయన. ఈ పరీక్షిత్తు పరిపాలనకు వచ్చిన 18 ఏళ్ల తర్వాత జరిగింది ఈ ఘటన. 18 ఏళ్ళు బాగానే ఉంది. ఆఫ్టర్ 18 ఇయర్స్ కలిపురుషుడి ప్రభావం పెరిగింది. అందుకే ఆయన ఏం చేశాడు, ఒక రోజున ఎత్తైన రథం తీసుకున్నాడు, దానికి 4 గుర్రాలు పూంచాడు. తానే రథం నడుపుకుంటూ పెద్ద కోదండం, పెద్ద కత్తి, గద, శంఖం, చక్రం ఇవన్నీ పుచ్చుకొని ఎక్కడ దొరికితే అక్కడ ఈ కలిపురుషుడు అంతం చూద్దాం అనుకుంటూ తిరగడం మొదలుపెట్టాడు. ఆయనకి ధర్మరాజు గారు ఒక రథం ఇచ్చాడు. ఈ రథం భూమి మీద వెళ్ళగలదు, ఆకాశంలో వెళ్ళగలదు, కొండల మీద వెళ్ళగలదు, నీళ్లలోనూ వెళ్ళగలదు, నిప్పుల్లో కూడా వెళ్ళినా ఆ రథం కాలదు. పంచభూతాల వల్ల ఏమాత్రం ఇబ్బంది లేని రథం అటది. ఆ రోజుల్లోనే అలాంటి రథాలు సృష్టించారు వాళ్ళు. ఇప్పుడు ఈ మధ్య చూడండి, నీళ్లలోనూ ఉంటుంది అది, ఆకాశంలోకి ఎగురుతుంది విమానంలాగా, నీళ్లలోకి ఎగిరితే ఓడలా ఉంటుంది, నిప్పుల్లో పడినా కాలదు అంటున్నారే. దిక్కుమాలను ఫోన్ అడ్వర్టైజ్మెంట్ ఒకటి, ఫోన్ మీదకి రోకలి బండి ఎక్కించిన ఏమవుదట, ఎందుకు అవదు, నా ఫోన్ 30 సార్లు పగిలింది. వాడేదో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు కదా నీ పిచ్చాడు కొనేయటం. రోడ్ రోలర్తోటి ఫోన్ మీద ఎక్కించి చూసారా, రోడ్ రోలర్ తొక్కిన ఫోన్ ఏమవదు అని అడ్వర్టైజ్మెంట్ చూపిస్తే ఇలాంటి పిచ్చాడు కొనుక్కోవడం మొదలెట్టారు. ఆ తర్వాత జేబులోంచి కింద పడింది, పగిలింది. అందువల్ల ఈ అడ్వర్టైజ్మెంట్లు నమ్మకండి. అసలైన అడ్వర్టైజ్మెంట్ కృష్ణుడు ఇస్తాడు మనకి. ఆయన ఇచ్చాడా ఆ రథం అలా ఉంటుంది. అటువంటి రథంలో ఎక్కి ఆయన ఒక్కసారి భూమండలం అంతా చుట్టాట. అలా వెడుతూ ఉండగా ఒకచోట ఒక భయంకర దృశ్యం చూశాడు. కైలాస పర్వతంలా ఎత్తుగా ఉన్నది ఒక తెల్లని ఆబోతు. ఆబోతుకి 3 కాళ్ళు విరిగిపోయి ఒక్క కాలు మాత్రమే ఉన్నది. దాని పక్కనే డొక్కలెండిపోయి బక్క చిక్కిపోయిన చక్కని తెల్లని వర్ణం కలిగిన ఆవు ఉన్నది. ఆవు అందంగా ఉంది కానీ డొక్కలెండిపోయి దాని ఒళ్ళంతా గాయాలైపోయాయి. ఎవడో కర్రతో బాగా కొట్టినట్టున్నాడు, దాంతో చర్మం చెట్లిపోయింది, కళ్ళల్లోంచి నీరు కారుస్తుంది. ఈ విధంగా చావడానికి సిద్ధంగా ఉన్న బక్క చిక్కిపోయిన ఆవు ఒక పక్కన, 3 కాళ్ళు విరిగిపోయిన ఎత్తైన ఆవుతో పక్కన రెండు పక్క పక్కన ఉన్నాయట. ఆ రెండు ఏడుస్తూ, కృష్ణ నువ్వు అవతారం చాలించావు, ఇక మాకు దిక్కు లేదు, మేము చచ్చిపోతున్నాం, మమ్మల్ని ఎవరు రక్షిస్తారు అంటున్నాయట. ఇంతలోనే మరో విచిత్రమైన దృశ్యం కనపడింది. నల్లని ఒక దుర్మార్గుడు చాలా పొడుగ్గా ఉన్నాడు. వాడి చేతులు కొరచగా ఉన్నాయి, వాడి కాళ్ళు విచిత్రంగా ఉన్నాయి, ఎర్రని కళ్ళతో ఉన్నాడు, వికృతమైన దంతాలతో ఉన్నాడు. ఆ క్రూరుడు చేతిలో దుడ్డుకర్ర పూసుకున్నాట. పైగా మహారాజుల్లా కిరీటం ఒకటి పెట్టుకుని, చెవులకి కుండలాలు పెట్టుకుని, రాజవేషం కూడా ధరించాడు. వేషం చూస్తే రాజవేషం, కానీ వాడు క్రూరుడు అన్నమాట. తురకాడికి గడ్డ ఉన్నవాడికి కిరీటం పెడితే ఎలా ఉంటుందండి, దరిద్రంగా ఉంటుంది. ఔరంగజేబు ఎత్తి మీద కిరీటం పెడితే ఎలా ఉంటుంది చూడడానికంటే, పంది కుక్క ఇవన్నీ జంతువుల్ని కలిపి ఒక ఆకారం తయారు చేసి దాన్ని ఎత్తి మీద కిరీటం పెడితే అలా ఉంటుంది. తురకాడి పరిపాలన అలాగే ఉంటుంది. అలా ఉన్నాడు వాడు క్రూరంగా. వాడు ఈ పరీక్షిత్తు చూస్తూ ఉండగానే ఎగిరెగిరి గంతులు వేసుకుంటూ వెళ్ళి ముందు ఆబోతుని తర్వాత ఆవుని తన్నడం మొదలుపెట్టాడు. కైలాసాచల సన్నిభంబగు మహాగంభీర గోరాజమును కాలక్రోధుడు చండహస్తుడు నృపాకారుండు క్రూరుండు జంఘాలుండొక్కడు మూర్ఖుడు ఆసురగతిన్ కారుణ్య నిర్ముక్తుడై నేలంకోలగదన్ని పంచితిలగా నిర్ఘాత పాదాగతిన్ ఆలోలాంగన అశ్రుపూర్ణ కణజాలాంబ పరీవాహ అజీవవత్స ఉదయ దుఃఖాన్వితన్ ఘర్మకీలాలా పూరిత దేహ అమ్మదవునుల్లంఘించి తన్నెన్ వడిన్. కైలాస పర్వతంలో ఎత్తుగా ఉన్నటువంటి ఆబోతు పెద్ద మూపురం కలిగి పెద్ద కొమ్ములతో ఏడుస్తోంది. దానికి 3 కాళ్ళు విరిగిపోయి ఉన్నాయి. అటువంటి ఒంటికాలుతో ఉన్నటువంటి ఆబోతు దగ్గరికి వెళ్ళి ఆ దుర్మార్గుడు ఎడంకాలతో తన్నాడు, కర్రతో తన్నాడు. పక్కనే ఆవు ఉన్నది, అది పాపం ఏడుస్తోంది. దాని పక్కన దూడ చచ్చిపోయిందట. అజీవవత్స అంటే ప్రాణం లేని దూడ కలిగి ఉందట పాపం. చెమట కారిపోతూ ఉండగా కన్నీళ్లు కారుస్తూ ఉండగా తన్నాడు ఎడమ కారుతో, కర్రతో కొట్టాడు. దాని ఒళ్ళంతా చర్మం చిట్లిపోయి రక్తం కారిపోతుంది. అయ్యి మళ్ళీ తన్నడంలో కూడా ఆ మొదవు ఉల్లంఘించి తన్నెన్వడిన్. లంఘించడం అంటే ఎగిరి దూకడం, ఉల్లంఘించడం అంటే బాగా పైకి ఎగిరి దూకడం అనమాట. అంతెత్తు నుంచి ఎగిరెగిరి దూకి మరీ తన్నుతున్నట్టు డొక్కలో వాడు. అవి ఏడుస్తున్నాయి, కింద పడిపోయి కర్ర తీసి ఈ ఆబోతుకి ఇంకొక్క కాలే ఉంది, ఆ కాలు కూడా విరగొట్టడానికి ప్రయత్నించాడు వాడు. అది చూడగానే ఆగ్రహోదగ్రుడైపోయాడు పరీక్షిందరేంద్రుడు. పళ్ళు పటపట కొరికాడు. ఒరి క్రూరుడా, మూర్ఖుడా, నీచుడా, దుర్మార్గుడా, ఆగరా అని ఒక్క హుంకారం చేశాడు. ఎందుకురా ఈ ఆవుని ఆబోతిని హింసించి చంపుతున్నావు? నా పరిపాలనలో గోసంరక్షణ జరుగుతోందని ఇంతకాలం కళ్ళు మూసుకు కూర్చున్నాను, చూడడం లేదు. ఇంత అధర్మం ఉందని తెలియదు. నీకు తెలియదా నా రాజ్యంలో గోవుల్ని హింసించకూడదని, అమాయక ప్రాణుల్ని ఎవరిని చంపకూడదని, నా శాసనాలను ఉల్లంఘించి ఈ జీవుల్ని చంపుతున్నావా? ఒక జీవిని కొట్టాలంటే కారణం ఉండాలి. ఒక కుక్క వచ్చింది, నీ పిక్క పట్టుకుంది, కొరికి చంపేస్తుంది, అప్పుడు దాని నుంచి నీ ప్రాణం కాపాడుకోవడానికి చెప్పు పెట్టి కొడితే అది పారిపోతుంది. కుక్క దెబ్బకి చెప్పు కాటట్టేదనమాట. చెప్పుతో కొడితే ఆ కుక్క కాటుకి చెప్పు దెబ్బని టప్పనేది పారిపోతుంది, లేకపోతే వదలదండవి. ఇంకో రకంగా కుక్కను వదిలించుకోలేము. అందువల్ల ఏదైనా ప్రమాదం వస్తే అప్పుడు కొట్టమన్నారు. అప్పుడు ఈ సామెత పుట్టిందనమాట, కుక్క కాటుకి చెప్పు దెబ్బని. అంతేగాని కుక్క కరిచిన తర్వాత దాని మీద చెప్పెట్టు కొట్టుకున్నాడు ఒకడు మందని. అది కాదు, కుక్క కరుస్తుంటే వదలదు, అది వదలాలంటే చెప్పుతో కొడితే ఎందుకు తొందరగా వదులుతుండవు అది, లేదా చెప్పు కరుచుకుని నోటితో వెళ్ళిపోతుంది. అది చెప్పు అంటే దానికి ఇష్టం. మీరు ఎన్ని పిండి వంటలు పెట్టినా ఆ దిక్మాలు చెప్పు కనపడితే భలే ఉందని నాకుంటుంది. అందుకనే కుక్క బుద్ధి అన్నారు దాన్ని. మనకి పూర్వం సామెత ఉండేది, నక్క ఎక్కడా నాకులోకం ఎక్కడా అని. పాపం ఒక శ్మశానం ఉందిట, ఆ శ్మశానంలో అన్ని ఎముకలే. సాయంకాల వేళ ఒక నక్కగారు వచ్చారు, ప్రొఫెసర్ నక్కారావు గారు. ఈ నక్కారావు గారు వచ్చి ఎముకలు నాక్కుంటున్నారట అని. ఎముకల్లో ఏముంటుంది అందులో? ఏదో పిచ్చికొచ్చి తప్ప దానికి వెర్రి తప్ప అందులో పెద్దగా మాంసం కూడా ఉండదు. అయినా ఎండిపోయిన ఎముకే నాక్కుంటుంది అది, చిన్నపిల్ల లాలీపాప్ నోట్లో పెట్టుకున్నట్టుగా. ఎంతలో అక్కడికి నాలాంటి ఓ సాధు వచ్చాడు. కొంచెం నా పట్టి జాలి ఎక్కువ కదా, అందుకని నక్కను చూసి జాలిపడి, అయ్యయ్యో ఈ నక్క ఎన్నాళ్ళైనా ఈ దిక్కుమాలిన ఎముకలే నాక్కుంటుంది, దీన్ని స్వర్గానికి పంపిద్దాం అనుకున్నాడు. ఆయనకి ఆ శక్తి ఉంది, అందుకని నక్క దగ్గరికి వచ్చారు. ప్రొఫెసర్ నక్కారావు, నక్కారావు అనగానే నక్కారావు గారు ఎగదిగా చూసి, ఏం కావాలో అంది, నీ మీద జాలి కలిగింది, నిన్ను స్వర్గానికి పంపిస్తాను, నా తపశక్తితో వెళ్ళిపోతావా, సుఖంగా ఉండొచ్చు అనగానే, దీనికి స్వర్గం అంటే ఏమిటో అర్థం కాలేదు. అందుకని స్వర్గం అంటే ఏమిటి, అక్కడ ఏముంటాయి అంది. స్వర్గంలో ఆకలి ఉండదు, దాహం ఉండదు, సుఖంగా ఉండొచ్చు, ఎముకలు నాక్కోక్కర్లేదు అన్నాడు. స్వర్గంలో ఎముకలు ఉండవా? అబ్బే ఉండవు అన్నాడు ఆయన. ఎముకలు నాక్కోక్కర్లేదా? అబ్బే అన్నాడు ఆయన. చి, ఆ స్వర్గం నాకెందుకండి, ఈ శ్మశానంలో ఎండిపోయిన ఎముకలు అని నాక్కుంటూ ఉంటే ఎంత రుచిగా ఉంటుంది, ఎంత టేస్టు! ఈ టేస్టు లేని ఎముకలు లేని స్వర్గం వేస్టు, నువ్వు వెళ్ళిపో అందుట. ఆయన నవ్వి, నక్క ఎక్కడ నాకలోకం ఎక్కడ అన్నాడు. నాకలోకం అంటే స్వర్గం అన్నమాట. అలా ఆ సామెత పుట్టింది. నక్కకి స్వర్గానికి పంపిద్దామని వెళ్ళదు అది, దానికి ఎముకలే ఇష్టం. మూర్ఖుణ్ణి మనం మార్చలేము. ఈ సామెతను మన వాళ్ళు తెలియక నక్క ఎక్కడ నాగలోకంగా మార్చారు. నాకము అంటే స్వర్గం, నాగం అంటే పాతాళలోకం, కానీ నిజానికి స్వర్గం అని అర్థం అన్నమాట. అలాగా నిజమునకు వాటిని చంపడం కంటే వాటి పాలు తాగితే ఎంతో ఆరోగ్యం. ఈ మూర్ఖుడు ఆ శాసనాన్ని ఉల్లంఘించాడు, ఈయనకి తెలియదు. అందుకని ఇంతకాలం నా రాజ్యం అంతా బాగుందనుకున్నట్ట. ఓరి మూర్ఖుడా, నీలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారన్నమాట, అన్యాయంగా ఈ మోగజీవులను చంపుతున్నారన్నమాట, ఇదిగో ఇక నిన్ను ఉపేక్షించకూడదన్నాడు ఆయన. ఏదైనా మనకు అపచారం తలపెట్టిన జంతువును కొట్టాలి తప్ప ఏ అపకారము చెయ్యని జంతువు జోలికి వెళ్ళకూడదు. అసలు ఏ ప్రాణైనా మనకు అపకారం చేసినప్పుడు మాత్రమే మనల్ని మనం రక్షించుకోవడానికి కొట్టామన్నా హింసించామన్నా అర్థం ఉన్నది. ఒట్టినే దాన్ని ఎందుకు కొడుతున్నావు? నిన్ను కొమ్ముల జిమ్మెనో కదిసెనో నిర్భీతి ఈ గోవుల తన్నం కారణమేమి మద్భుజ సనాథక్షోణి ఏ వేళలందున్ నేరంబులు చేయరాదెరుగవా ధూర్తత్వమున్ భూమి భృత్సన్నాకంబున నర్చెదెవ్వడవు నిన్ శాసించదన్ దుర్మతి. నిన్ను కొమ్ములతో పొడిచాయా? పొడవలేదు. పోనీ నీ దగ్గరకైనా వచ్చాయా? రాలేదు. ఎందువల్ల వాటిని నువ్వు హింసిస్తున్నావు? ఇంత నిర్భయంగా నా పరిపాలనలో ఈ మోగజీవుల్ని పట్టుకుని చంపుతావా? ఈ గోవుల్ని కాళ్లతో తన్నడానికి కారణమేమిటి? నా భుజ పరాక్రమంతో పరిపాలిస్తున్న భూమండలంలో గోహింస చెయ్యరాదని నేను చాటింపు వేశాను, చట్టం చేశాను, ఈ చట్టాన్ని నువ్వు ఉల్లంఘిస్తావా? అది వినలేదా మూర్ఖుడా? పైపెచ్చు, నెత్తి మీద కిరీటం ఒకటి, నీ బతుక్కి నీ రూపాన్ని ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నావరా? నిన్ను నువ్వు చూసుకుంటే నువ్వే గుండెకి తెచ్చిపోతావు. అటువంటి క్రూరమైన, నల్లనైన, భయంకరమైన, వికృతమైన ఆకారం కలిగిన నీకు కిరీటం ఒకటి, రాజవేషం ఒకటినా ఈ రాజ్య పరిపాలనలో ఇంకో రాజవేషం వేసుకున్న ఇలాంటి క్రూరుణ్ణి క్షమించకూడదు, నిన్ను శాసిస్తాను అంటే శిక్షిస్తాను అని పలికి వరలో నుంచి కత్తి తీశాడు. ముందేమో కోదండం సజ్జం చేశాట, అంటే ధనుష్టంకారం చేశాడు. ధనుష్టంకారం చేసిన బాణం ఎందుకు వేయలేదని చాలామందికి అనుమానం. దగ్గరగా ఉన్నవాడిని బాణం పెట్టి కొట్టడం కంటే కత్తితో నరకడం తేలిక, అందుకని ధనుస్సు పక్కన పెట్టి అడిదం వరలో నుంచి దూశాడు. ఆ తర్వాత ఆవు దగ్గరికి వెళ్ళాడు, ముందు వాటి ఓదార్చాడు. అమ్మా గోమాత, నన్ను క్షమించు, గోరాజా రక్షించు, మీలాంటి సాధుజీవుల్ని, అందులో పరమ పవిత్రమైన జీవుల్ని, శ్రీకృష్ణ పరమాత్మకి ఆరాధ్య దేవతలైన మిమ్మల్ని ఇలాంటి దుర్మార్గులు చంపుతున్నారు, హింసిస్తున్నారని గ్రహించలేకపోయాను. నా రాజ్యంలో ధర్మం నాలుగు పాదాల నడుస్తుందనుకున్నారు, కానీ ఇంత క్రూరత్వం జరుగుతుందనుకోలేదు. అయ్యయ్యయ్యో, శ్రీకృష్ణుడు లేడని మీరు ఎంత ఏడుస్తున్నారో ఇప్పుడు నాకు అర్థమైంది. అగణిత వైభవుండగు మురాంతకుడెక్కడ పోయనంచు, నెవ్వగల కృషిల్చి నేత్రముల వారి కణంబులు తేకుమమ్మ, లోబెగడకుమమ్మ మద్విశిఖ బృందములన్ వృషలున్ తెగటార్చి, నా మగటిమి చూపెదన్ బిలుకుమార్చద నమ్మము నన్ను నియ్యడం. ఈ చరాచర జగత్తులో ధర్మ సంస్థాపన చేయటం కోసం శ్రీకృష్ణ పరమాత్ముడు అవతరించి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళాక గోవులకి రక్షణ లేదు అని మీరిద్దరూ ఏడవకండి, కన్నీళ్లు పెట్టకండి. ఆవుల కన్నీళ్లు, ఆవుల రక్తం భూమి మీద పడితే భూమి నాశనం అయిపోతుంది, హింసతో నిండిపోతుంది, చివరికి ప్రజలంతా దిక్కులేక చస్తారు, తీవ్రమైన పేరులు కూడా కొత్తవి పెట్టుకునే రోగాలు వస్తాయట ఆవుల రక్తం నేల మీద పడితే. అందుకే ఈ కోవిడ్లవి వస్తున్నాయి. నేనిప్పుడే ఈ నీచుణ్ణి, ఈ క్రూరుణ్ణి చంపి నా పరాక్రమం చూపించి, నా పౌరుషం చూపించి మిమ్మల్ని రక్షిస్తాను అని వాటిని ఓదార్చి కత్తి దూసి ఆ దుర్మార్గుడి దగ్గరికి వెళ్ళాడు. ఒరే, ఈ దెబ్బతో నువ్వు చచ్చావురా అని కత్తి ఎత్తాడో లేదో వాడు వణికిపోయాడు, కాళ్ళ మీద పడిపోయాట. మహారాజా, రక్షించు రక్షించు, ఉపేక్షించక రక్షించు అని కాళ్ళు గట్టిగా పట్టుకోగానే కరిగిపోయాడు పరీక్షత్. ఆ రోజుల్లో మహారాజులకి, అందులో ఈ హిందువులకు ఉన్న ఒకే ఒక్క బలహీనత, ఎవడైనా కాళ్ళు పట్టుకుంటే క్షమించడం. దానివల్ల ఇంత దుస్థితి మనకు వచ్చింది. పూర్వకాలం వేరు, కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం వేరు. ఈ కలియుగంలో పాపాత్ములకి రక్షణ ఇస్తే తర్వాత భక్షిస్తారు. మన శరీరంలో మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధి, ఆజ్ఞ అని ఆరు పద్మాలు ఉన్నాయి. అవి ఆరు చక్రాలు, షట్చక్రాలు అంటారు. వాటిని ఏమంటారు? షట్చక్రాలు. మూలాధారము అంటే మనం కూర్చున్న ఆసన స్థానం వెనక వైపు ఉంటుంది, దానికి అధిపతి గణపతి. గమ్మని ఒక బీజం అక్కడ జపం జరుగుతుంది, మనకి తెలియదు కానీ పట్టించుకోవట్లేదు కాబట్టి. రెండవది పొత్తి కడుపుకి వెనక భాగంలో స్వాధిష్టానం, బొడ్డు దగ్గర. ఎప్పుడు వెనకే ఉంటాయి ఇవన్నీ, కానీ వ్యవహారంలో మనం బొడ్డు దగ్గర ఉంటుందని చెబుతాం, అది మణిపూరకం. ఈ హృదయ స్థానం అనాహతం, దాని వెనక ఉంటుందన్నమాట. ఐదవది విశుద్ధి, కంఠం దగ్గర ఉంటుందో చక్రం. ఆరవది ఆజ్ఞాచక్రం, కనుబొమ్మల మధ్యలో ఉంటుంది. ఈ ఆరింటిని ఆరు పద్మములు అంటారు. అందుకే లలితా సహస్రనామంలో వరుసగా మూలాధారాం భుజారూఢ, అంబుజం అంటే తామర పువ్వు, మూలాధారం అనేటటువంటి పద్మంలో కూర్చుంటావు, పంచవక్త్రాస్థి సంస్థిత, అంకుశాది ప్రహరణ, వదనైక సమన్విత, పాయసాన్న ప్రియ. ఆవిడికి పాయసాన్నం అంటే ఇష్టం మూలాధారంలో ఉన్న అమ్మవారికి. త్వక్స్థ అంటే చర్మం అంతా ఉంటుందిట, ఆవిడ చర్మంలో కొలువై ఉంటుందిట. పశులోక భయంకరి, ఈ జీవుల్లో పాపాత్ముల పాలిటి భయంకరి. ఇలా అనాహతాబ్జలయ అంటే అనాహతం అనే తామర పువ్వులో ఉంటుంది. అన్ని తామర పువ్వులేవి. ఈ ఆరు తామర పువ్వులు వికసించి జపం జరగాలంటే కృష్ణానాలు. అందుకని పద్మ షట్క, పద్మములు ఆరింటి యొక్క రాగం పొందడానికి అనగా అందులో జపం జరగాలంటే కృష్ణాన. నిధులు తొమ్మిది ఉన్నాయి, శంఖం, కచ్చపం, మరకతం, పద్మం, మహాపద్మం, ఇవన్నీ నిధులు. అందుకే వెంకటేశ్వరుడి దగ్గరికి వెళుతున్నప్పుడు ఒకచోట పద్మనిధి అని ఉంటుంది సార్, మహాపద్మానిధి అని. ఈ పద్మం అనే నిధి ఎవరి దగ్గరైనా ఉంటే ఆత్మబలం వస్తుంది, సంపదలు వస్తాయి, ఉద్యోగాల్లో అభివృద్ధి వస్తుంది, మీరు అనుకున్న అవుతాయి. ఆ పద్మానిధి రావాలంటే కృష్ణానాలి. అందుకని పద్మానిధి యోగానికి. పద్మ అంటే లక్ష్మి, కరము అంటే చెయ్యి. పద్మ కర సమశక్తికి లక్ష్మీదేవిని చెయ్యి పట్టుకోవాలంటే ఇంగ్లీష్లో హ్యాండ్ ఇవ్వడం కష్టమా? కరగ్రహణం చేసి రానాయన అని చేయూతనివ్వాలంటే, అమ్మవారి చేయూతనివ్వాలంటే శ్రీకృష్ణ అనాలి. పద్మాకర సమశక్తికి అంటే గురువుగారు వచ్చి మీ ఇంట్లో కూర్చోవాలన్నా కృష్ణ అనాలి. పద్మాకర సమశక్తికి కలిపితే పద్మాకర సమశక్తికి. గురువుగారు రాసే పాటల్లో ఆ పేరు పెట్టుకోకపోతే ఎవడో పడితే కొట్టేస్తున్నాడు ఈ మధ్యన. అందుకని పేటెంట్ హక్కుల కోసం నా పేరు పెట్టుకోవాల్సి వస్తుంది. దాదాపు అన్ని పాటల్లో చెక్కడో చోట పద్మాకర శబ్దం కొంచెం టెక్నిక్గా వాడతాం అన్నమాట. ఈ విధంగా గురువులు ఇళ్లలో ఉన్న ఉండాలన్నా శ్రీకృష్ణ అనండి, అదే మధుర మంత్రం, అది మధుర మధుర మంత్రం. అటువంటి కృష్ణనామస్మరణ చెయ్యాలి. నేను ఎందుకు చెప్తానంటే జాలి వల్ల దెబ్బతింటూ ఉంటాం, దెబ్బతిన్నా ఇది కూడా కృష్ణానుగ్రహం అనుకుని కృష్ణుడు తలుచుకోవాలి. ఆనాడు గోరీని రక్షించి పృథ్వీరాజు దెబ్బతిన్నట్టుగా పాపం పరీక్షిత దెబ్బతిన్నాడండి. వాడు వచ్చి కాడు పట్టుకోగానే సర్లే క్షమించాను కానీ నా రాజ్యంలో ఉండడానికి వీల్లేదు, నీకు రాజ్య బహిష్కరణ శిక్ష విధించానన్నాడు. అప్పుడు వాడు పక్కపక్క నవ్వి, అయ్యా అసలు నేను ఎవరినో తెలుసా అన్నట్ట, నువ్వెవడవైతే నాకేమిట్రా, నీలాంటి పాపాత్ముడు నా రాజ్యంలో ఉండకూడదు అన్నాడు ఆయన. మళ్ళీ నన్ను కలిపురుషుడు అంటారు. ఈ యుగానికి అధిష్టాన దేవతని సమ్రాట్టుని నేను, నా యుగంలో నన్ను పరిపాలించకుండా బయటికి పంపడం ధర్మం కాదు. నువ్వు పొమ్మన్నావు, పైగా రాజ్య బహిష్కరణ శిక్ష విధించావు. ఈ భూమండలం అంతా నీ రాజ్యమే. నువ్వు కోదండం పట్టుకొని రథమెక్కి అటు తూర్పు నుండి పడమర వరకు, ఉత్తరం నుంచి దక్షిణం వరకు ఏ ప్రాంతంలో అయినా తిరగలుగుతావు. ఈ భూమి అంతా నీ సామ్రాజ్యం అయినప్పుడు రాజ్య బహిష్కరణ శిక్ష అసలు ఎలా వేస్తావు? నేను కూడా ఉండాలి, ఎక్కడో చోట ఉండడానికి స్థలం చూపించు, కాబట్టి నాకు కూడా ఓ ఇల్లు కేటాయించు. స్విట్జర్లాండ్లో ఇళ్ల పక్కన వ్యవసాయం చేసుకోవడానికి, కూరగాయలు పండించుకోవడానికి మున్సిపాలిటీ వాళ్ళు చిన్న చిన్న స్థలాలు ఇస్తూ ఉంటారు కదా, అలాగే నాకు కూడా ఓ స్థలం కేటాయించు, అందులో వ్యవసాయం చేసుకుంటాను అన్నట్టు. ఏం వ్యవసాయం? పాప వ్యవసాయం. అందరినీ పాపాత్ములు చేయడానికి, దేవ పాపిని అని పాడుకోవడానికి నాకు ఒక స్థలం ఇయ్యి అన్నాడు. పాపం ఈయన జాలిపడ్డాడు. నువ్వు అన్నది నిజవేరా మరి, నీ రాజ్యంలో నువ్వు ఉండాలి, నువ్వు కలిపురుషుడు అని ముందే తెలుసుంటే దుర్మార్గుడు అని నేను చంపేసేవాడిని. నాకు తెలియక ఎవడో అనుకున్నాను, అనవసరంగా నీకు అభయం ఇచ్చాను అని లోపల అనుకుని, సర్లే నువ్వు ఎక్కడెక్కడ ఉంటావు, కొన్ని పనులు జరిగే చోట ఉండు. ద్యోతం పానం స్త్రియ సోనా యత్రా ధర్మ చతుర్విధ. జోదం ఆడేవాళ్ళు ఎక్కడుంటే ఆ మనుషులు ఎక్కడుంటే అక్కడ ఉండు. క్యాసినోలు ఉన్నాయి కదా, లాస్ వేగాస్ ఉంటుంది అమెరికాలో, ఇంకా అక్కడంతా ఒకటే జోదం. అక్కడికి వెళ్ళామా వేగాస్ వేగముగా లాస్ అయిపోతాం, అందుకని లాస్ వేగాస్ అన్నారు. అందువల్ల జోదం ఆడే చోట ఉండు. అందుకని మన వాళ్ళు ఏం చెప్పారు, అనవసరంగా పేకాట జోలికి వెళ్ళకంట్రా, ఈ జోదం జోలికి వెళ్ళకంట్రా, అక్కడ కలిపురుషుడు ఉంటాడు అన్నారు. కానీ అది వినకుండా వీళ్ళు ఏం చేస్తారు, సరదా కోసమేనండి అండం. ఈ సరదా ఈ తరద నిన్ను బురదలో ముంచుతుంది, నీ బతుకు వరదలో కొట్టుకుపోతుంది. మాట వరుసకైనా జోదం జరిగితే అక్కడ వచ్చి కూర్చుంటాట ఫస్ట్ కలిపురుషుడు, ఎందుకంటే జోదం ఆడే వాళ్ళ కొంపల్లో ఉండు అన్నాడు ఆయన. మొట్టమొదటి ఇచ్చిందే ద్యోతం. ఇంక రెండవది పానం. పగలంతా కష్టపడడం, రాత్రి అయ్యేసరికల్లా కేసులు వెళ్ళిపోతున్నాయిగా. ఇప్పుడు మా ఇంటి పక్కనే కనబడుతున్నారు, మా ప్రఫుల్ల ఇంటి పక్కనే, అందరిళ్ళ పక్కన వెళ్ళండి. మీరు వచ్చిందే స్విట్జర్లాండ్ అది. రాత్రిపూట అది పడపదోడికి వెళ్ళంతా తేళ్ళు జర్రులు బొగుతాయి కనుక జర్లాండ్ అన్నారు. పడితే కాసేపు హాయిగా నిద్రపోతారు. ఈ తాగుడు ఉన్న చోట నువ్వు ఉండు. తాగుబోతులు ఇళ్లలోనూ, తాగుడు తాగే వాళ్ళ ఇళ్లలోనూ ఉండు, వాళ్ళ మనస్సుల్లో ఉండు, వాళ్ళ శరీరాల్లో కాపురం పెట్టు అన్నాడు. ఇంకా మూడోది ఏమిటి, వేశ్యలు. ధనం పుచ్చుకుని శరీరాన్ని అమ్ముకునేటటువంటి వాళ్ళు ఉంటారే, అటువంటి వాళ్ళు ఉన్న చోట ఉండు. వాళ్ళకి ఎందుకంటే నియమం ఉండదు కనుక అటువంటి స్త్రీలలో ఉండు. ఇక నాలుగవది సోనా అంటే హింస. నిత్యం అనవసరంగా జంతువులు చంపేయడం, అనవసరంగా ఆవులు కొట్టడం, తిట్టడం, ఇలా నిత్యం హింస జరిగే చోట ఉండు. ఇక్కడ నాలుగు రకాల అధర్మాలు ఉంటాయి కనుక ఈ నాలుగు చోట్ల ఉండన్నట. అప్పుడు వీడేమన్నాడు, నాలుగు నాకు సరిపోవండి, ఇంకొక్కటి కావాలండి అన్నట్ట. ముచ్చటగా మూడున్నారు కానీ అచ్చటగా ఐదు అనలేదురా, అయినా నువ్వు అడుగుతున్నావు కాబట్టి ఇచ్చాను అని. పునశ్చ యాచమానాయ జాతరూప మదాత్ ప్రభు. మళ్ళీ అడగగానే సర్లే అని బంగారం ఇచ్చాడు. ఏం బంగారం అంటే మీ బంగారం కాదు సుమా, ఈ మధ్యన ఒక ఆయన పురాణంలో బంగారం ఉంటే కలిపురుషుడు ఉన్నాడు అన్నాడు, అది ఉంటే అబద్ధం. అన్ని బంగారాల్లో కలిపురుషుడు ఉంటే మంగళసూత్రాల్లో, మీ గొలుసుల్లో, ఆయన ఉంగరంలో, వాళ్ళ బొంగరంలో, అన్ని చోట్ల ఉంటాడు. ఇక్కడ జాతరూపం అంటే పాపిష్టి సొమ్ముతో మోసంతో సంపాదించిన బంగారం అన్నమాట. అంటే దొంగాడు వచ్చాడు, ఆవిడ మెడలో ఉన్న గొలుసు కొట్టేశాడు. ఆ గొలుసు పెట్టుకొచ్చి నాకు అమ్మితే నేనేం చేస్తాను అన్నమాట, ఇది దొంగ గొలుసు కదా, వాడు 10 రూపాయలకు అమ్ముతున్నాడు కదా అని 1000 రూపాయలు గొలుసు 10 రూపాయలు కొనేశాను. 1000 రూపాయలు కాదు, ఇప్పుడు ఏం వస్తున్నాయిలేండి, నాకు ఇంకా నేను పాత రోజుల్లో ఉన్నాను, కానీ ఇప్పుడు మినిమం గొలుసు అంటే 2-3 లక్షలు ఉంటుంది. 2-3 లక్షల గొలుసు ఏం చేస్తాడు దొంగ, వాడికి ఏదో 10,000 వస్తే చాలు. అందుకనే అమ్ముతుంటే ఆ దొంగ సొమ్ము కొంటే అందులో కలిపురుషుడు ఉంటాడు. మోసముతో సంపాదించిన బంగారం, దొంగతనం వల్ల వచ్చిన బంగారం, ఇతరుల దగ్గర నుంచి ఏదో రకంగా తేలిగ్గా కొట్టేసిన బంగారం, ఇటువంటి పాపిష్టి బంగారంలో మాత్రమే కలిపురుషుడు ఉంటాడు, నిజమైన బంగారంలో కాదు. నిజంగా మంచి బంగారంలో ఉండేవాళ్ళం అయితే ఈ ప్రపంచంలో అందరూ ఎప్పుడూ నాశనం అయిపోతాం మనం. అసలు బంగారం వెంకటేశ్వరుడి యొక్క ద్వారానికే ఉంటుంది. ఇది మాత్రం కొంచెం దృష్టిలో పెట్టుకోండి. అధర్మ మార్గంబున సంపాదించిన ధనమునందు అని అర్థం అన్నమాట. అక్కడ పాపిష్టి సొమ్ములో ఉంటాడు, ఇతరుల పొట్ల కొట్టి చీట్ ఫండ్లు పెట్టి, చిట్ ఫండ్లు అనే పేర్లతోటి మోసం చేసేవాళ్ళు, అలాంటి వాళ్ళ యొక్క బంగారంలో మాత్రం ఉండు. ఈ ఐదింటిలో ఏమేమి ఉంటాయి వరసగా? ద్యూతం ఉన్న చోట వాడి దగ్గర ఏముంటుంది? అధర్మం, అసత్యం ఉంటుందన్నమాట. అనృతం, జోదం ఆడేవాడు ముందు అబద్ధం ఆడాల్సింది కదా, మోసం చేస్తేనే అందులో నెగ్గుతాడు. ఇంకా పానం ఉన్న చోట ఏముంటుంది? మదం, తాగుబోతాడికి ఏం మాట్లాడతాడో తెలియదు కదా, అప్పుడు ఆ టైంలో వాడు కింగ్ వాడు. ఏకంగా వాడు ఆ తాగిన వెహికల్ని ఏమంటాడో తెలుసా, వాడు ఒకసారి వచ్చాడు ఉంటే నా ఓపెన్ చేస్తానికి. ఈ జనాలు ఏమో వాడు పంపారు, అందరినీ పంపినట్టే. వాడి దగ్గరకు వచ్చి ఏం చెప్పావయ్యాన్ని, ఇక రేపు కనకాభిషేకం చేసేస్తాను అని అడిలేక వదలడు. ఏం చెప్పావంటాడు, ఏం చెప్పానంటే ఏం చెప్పావో తెలియదు, ఏం చెప్పావు నేను వదలను, ఏం చెప్పావు అంటాడు. కనకాభిషేకం చేస్తాట, వాడేమో సురకాభిషేకానికి కూడా వాడి దగ్గర డబ్బులు లేవు, కనకాభిషేకం చేస్తాడు. వాడి దగ్గర ఉంటే ఆ తాగిన టేబుల్ వాడికి నేనే బైడెన్ అనుకుంటాడు, నేనే హమాస్ అనుకుంటాడు, నేనే నెతన్యాహు అనుకుంటాడు, నేనే వ్లాడిమిర్ పుతిన్ అనుకుంటాడు. అందువల్ల ఆ తాగుడులో ఒక విచిత్రమైన లక్షణం ఉంది. అప్పుడు వాడికి ఎక్కడ లేని ధైర్యం, పిచ్చివాగుడు వస్తుంది, దాన్ని మదము అంటారన్నమాట. జోదం దగ్గరేమో అసత్యం, దీని దగ్గరేమో తాగుడు దగ్గర మదం ఉంటుంది. ఇంకా వేశ్యల దగ్గరేముంటుంది? కామం, అశాస్త్రీయమైన అధర్మపూర్వకమైన కామం ఉంటుంది. సోన, హింస, హింస ఉన్న చోట ఏముంటుంది? క్రూరత్వం, అది భయంకరమైనది అన్నమాట. ఆ సమయంలో వాడు తను తాను మర్చిపోతాడు, అంత పాపం చేస్తాడు. హింస అనేటటువంటిది ఈ సోన దగ్గర ఉంటుంది. అందుకని అనృతం, మదం, ఆ తర్వాత ఏమని చెప్పాము, కామం. ఇది ఇక్కడ క్రోధం, హింస దగ్గర ఉన్న ప్రధానమైన లక్షణం క్రోధం అన్నమాట. కోపం వల్లే చంపుతున్నాడు కదా వాడు, చంపే కొద్దీ కోపం ఇంకా పెరిగిపోతూనే ఉంటుంది, క్రూరత్వం పెరిగిపోతుంది, ఆ క్రూరత్వం ఉంటుంది. ఇక ఆఖరణ, ఈ నాలుగింటికి మూల కారణమైనది బంగారం. పాపిష్టి బంగారం దగ్గర ఉంటే ఈ 4 లక్షణాలు అందులో ఉంటాయటండి, అందుకే వేరే వెతుక్కోక్కర్లేదు. అందుకని సంస్కృతంలో సామెత ఉంది, ఏమిటది అంటే, కనక కనకతే సౌగుని మాదకత అధికాయ. తెలుగు హిందీలో కూడా ట్రాన్స్లేట్ చేశారు. కనకం కనకం కంటే మాదకతని ఎక్కువగా పెంచుతుంది. కనకం అంటే ఉమ్మెత్త అని ఒక అర్థం, కనకం అంటే బంగారం అని ఒక అర్థం. ఉమ్మెత్త, బంగారం, ఈ రెండూ కనకమే. ఈ రెండూ పక్కన పెట్టండి, ఒకదానికంటే రెండోది మాదకత ఎక్కువట. ఉమ్మెత్త తింటే పిచ్చెక్కుతుంది, ఉమ్మెత్తకాయ తినండి పిచ్చెక్కుతుంది. కావాలని ట్రై చేసుకోండి, ఇప్పుడు ఓపెన్ చేసయ్యాక, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ పిచ్చెక్కితే కష్టం. కానీ ఉమ్మెత్త కేవలం తినడం వల్ల పిచ్చివాడిని చేస్తుంది, బంగారం చూస్తే పిచ్చెక్కిపోతాడు. ఆ షాపులకు వెళ్ళిపోయి దుబాయ్లో కనపడుతూ ఉంటే అలా బంగారం అమ్మేస్తూ ఉంటే కొంతమంది చూడగానే కళ్ళు మెరిసిపోతూ ఉంటే అనుకుంటాడు పాపం, చూస్తే మత్తెక్కుతుంది. దానికి ఎంత సంపాదించినా బంగారానికి తనివి తీరని ఉండదు. ఏమండి, మెడలో కేవలం ఒక్క పసుపు తాడే ఉందండి, గొలుసు లేదండి అని అడిగింది ఒక ఆవిడ. నేను చూశాను ఒకప్పుడు, ఒక్క గొలుసు చేసి పెట్టండి అంది. పాప వీడు కష్టపడి 4 గ్లాసులు గొలుసు చేసి పెట్టాడు. గొలుసు వేసుకున్నాక బిళ్ళలు కూడా బంగారం ఉంటే బాగుంటాయండి అంది. బిళ్ళలు చేశారు. బిళ్ళలు చేశాక గాజులు లేకపోతే ఏం బాగుంటాయండి అంది. ముందు గొలుసు, ఇంత వరించి మనకి తెలుసు. ఇంకా అక్కడ నుంచి మళ్ళీ కొత్త పులుసు, గాజులు అయ్యాక కాళ్ళకి పట్టీలు, నడువుకు వడ్డాణం కూడా చేస్తే బాగుంటుంది, ఏదో 25 కేజీలు బంగారంతో ఒక వడ్డాణం చేయించండి. ఇంకో వడ్డాణం అయ్యాక ఏదో ఉంటుంది నెత్తిమీద కిరీటారు అవి. అలా ఎంత చేసినా మనకి బంగారం తనివి తీరడం ఉండదన్నమాట. అందుకని ఈ మొత్తం నాలుగు విధములైనటువంటి పాపాలు అందులోనే ఉంటాయి. సమస్తం అనృతము, మదము, రజో, వైరం. అసలు వైరానికి మూల కారణం ఇదే. బంగారం ఉన్నతోటే వైరం ఉంటుందన్నమాట. అన్నిటికీ మూల కారణం అదనమాట. అటువంటి పాపిష్టి బంగారం కూడా ఆయనకి ఇచ్చాడు. అందుకే కష్టపడి సంపాదించి బంగారం కొనుక్కోవాలి తప్ప ఈ పాపిష్టి బంగారాలు అనవసరంగా వచ్చేవి, మోసంతో వచ్చేవి వద్దు పమ్మన్నారు. ఈ ఐదు ఇచ్చి ఏం చేశాడు ఆయన? వీడు దుర్మార్గుడు అడిగినందుకు ఎందుకు ఇచ్చాను, వాడిని ఎందుకు చంపలేదు అంటే కారణం ఒకటి వినండి అని తన ప్రజలతో చెప్పాడు. వాడి యుగంలో వాడిని మనం చంపలేం, వాడిని పంపలేం, ఎందుకంటే అది భగవంతుడి సంకల్పం. అయినప్పటికీ హరినామస్మరణం చేసే భక్తుల జోలికి వాడు వెళ్ళలేడట. అందుకని కృష్ణ 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 అనుకుంటూ వీలున్నంత వరకు భగవన్నామస్మరణ చేస్తూ ఇలా పురాణాలు వింటే అటువంటి వాళ్ళని పూర్తిగా వాడు ఏమీ చేయలేడు. కొద్దిగా ఎంతో కొంత పడగొడతాడు కానీ సంపూర్ణంగా వాళ్ళని పాడు చేయలేడు. ఇంకోటి, కలియుగారికి అదృష్టం ఉందిట. చేసిన ఎంత పాపములు చెందునుగాని పవిత్ర కార్యములు చేసేదనన్న మాత్రమున చెందునటంతు నెరింగి. పాపం చేస్తేనే మీకు పాప ఫలితం ఇస్తుంది. ఒక వ్యక్తి హత్య చేస్తేనే హత్యాపాపం అంటుకుంటుంది, దొంగతనం చేస్తేనే దొంగతనం యొక్క పాపం అంటుకుంటుంది. కానీ పుణ్యం అలా కదట కలియుగంలో. చేస్తానన్నంత మాత్రం చేత కూడా కొంత పుణ్యం వస్తుందిటండోయ్. అందుకని కలియుగం గొప్ప యుగము అన్నారు. అన్నీ దరిద్రపు లక్షణాలు ఉన్నా పాపాలు చేస్తేనే ఆ పాపపు యొక్క ఫలితం పొందుతారు. కానీ పుణ్యం అలా కాదు, చేసేదనన్న మాత్రమున చెందును. కనీసం చేస్తామన్నా చాలు. పద్మాగర్ గారికి ఏదో ఒక 1,000 యూరోలు ఇస్తానని మనసులో అనుకున్నంత మాత్రం చేత 1,000 కాకపోయినా 100 ఇచ్చిన ఫలితం వస్తుంది. అందుకే చాలామంది లోపల అనుకుంటున్నారు పైకి ఇవ్వట్లేదు. కనీసం చేస్తానన్నా చాలు అన్నాడు. అది కూడా కొంత పుణ్యమే కదా, అదృష్టమే కదా. ఎంత గొప్పది చూడండి సరే. ఈ పద్యం నాకు అందుకే ఇష్టం. పోతర గారి భాగవతంలో పద్యం అది, పాపమేమో చేస్తేనే పట్టుకుంటుంది, పుణ్యం అలా కాదు. కనీసం చేస్తాను అనుకున్నంత మాత్రం చేత ఎంతో కొంత వస్తుంది, పూర్తిగా కాదు. కానీ 1,000 చేస్తాను అనుకుని లోపల అనుకుని చేయలేకపోతే ఓ 100 అయినా చేసిన పుణ్యం వస్తుంది. వాడు 100 ఇంట్లో కూర్చుని 100 అయినా కొట్టేస్తున్నాడు కదా పుణ్యం. అందుకని ఆయన ఏం చేశాడు, పోన్లే వీడిని చంపడం ఎందుకు, ఈ మాత్రమైనా పుణ్యం మిగిలింది కదా అని వాడిని విడిచియట్ట. ఉల్లాసముతోడ మరందం ఉల్లాసముతోడ త్రాగి విరులం తెగజోడని తేటికయ్యి వడిన్. సంస్కృతంలో సారంగయవ సారభృత్ అన్నాడు. తుమ్మిది ఏం చేస్తుంది, పువ్వు మీద వాలి తేనె తాగి పువ్వుని మాత్రం పాడు చేయదు. తుమ్మిద చాలా తెలివైందండోయ్, పువ్వుల్లో వాలుతుంది, అందులో తేనె ఉంటుంది, అది మాత్రమే తాగలదు. మనకి అందులో తేనె ఉన్నట్టు తెలియదు. తేనె తాగుతుంది కానీ పువ్వుల్ని పాడు చేస్తుందా, చేయట్లేదు. అలాగే కృష్ణనామస్మరణము చేసినంత మాత్రం చేతనే పుణ్యం వచ్చేటటువంటి యుగం కనుక ఈ యుగం కూడా పువ్వు లాంటిది, నేను తేనె లాంటి తేటి లాంటి వాణ్ణి, ఈ తేటినై అందులో ఉన్న నామస్మరణం అనే తేనె తాగి కలిని మాత్రం నాశనం చేయను అని వదిలేశాడు. అదే వాడు కొంప ముంచిందనుకోండి. ఇది జరిగిన కొంతకాలానికి పరీక్ష నరేంద్రుడు, అమ్మయ్యా కలిపురుషుణ్ణి అదుపులో పెట్టాను, వాడు అన్ని చోట్ల ఉండడు, కేవలం ద్యోతము పానము వేశ్యలు హింస దొంగ బంగారం ఉన్న చోట ఉంటాడు, అవి నా రాజ్యంలో పెద్దగా లేవు అనుకుని దర్జాగా తిరిగాడు. ఒకరోజున ఆయన వేటకి బయలుదేరాడు. ఆ వేటకు వెళుతున్నప్పుడు ఆయన కర్మయోగం వల్ల ఖజానాకి వెళ్ళాడు. ఆ ఖజానాలో కిరీటాలు ఉన్నాయి. ఆ కిరీటాల్లో కిరీటం బాగా నచ్చింది ఆయనకి. ఆ కిరీటానికి ఒక్క మణి కొద్దిగా పగిలింది, మిగతా బాగుంది. అలాంటి కిరీటం ఎంతో పూర్వం చూడలేదు అతడు. ఆహా, నా ఖజానాలో ఇతపూర్వం ఎన్నెన్నో కిరీటములు ఉన్నప్పటికీ ఈ కిరీటములకు అవి సాటిరావు అని ఆ కిరీటాన్ని నెత్తిమీద పెట్టుకున్నాడు. ఆ కిరీటమే ఆయన పతనానికి మూల కారణమైంది. ఆ కిరీటంలోకి కలిపురుషుడు టక్కులు వచ్చి కూర్చున్నట్ట. కారణం ఏమిటో తెలియాలి మనకి. అది మామూలు కిరీటం కాదు. నిజంగా బంగారంలో అయితే ఉండేవాడు కాదు కదా, ఈ కిరీటంలో ఉన్న బంగారంలోకి దొంగ బంగారంలోకి నువ్వు వెళ్ళవచ్చు అని చెప్పడం వల్ల కలిపురుషుడు చెందుకు కూర్చున్నాడంటే ఈ కిరీటానికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది. పూర్వం జరాసంధుడిని భీముడు చీల్చి చంపాక ఆ జరాసంధుడి యొక్క కోశాగారానికి వెళ్ళాడు ట్రెజరీ ఆఫీసులోకి. అక్కడ ఈ కిరీటం కనపడింది. ఈ కిరీటాన్ని చూడగానే ఆయన ఆనందపడిపోయి జరాసంధుని చంపారు కదా వాడి కిరీటం నెత్తిమీద పెట్టుకుంటారు బావా అని కృష్ణుడికి చెప్పి ఆ కిరీటం నెత్తిమీద పెట్టుకోబోతూ ఉంటే కృష్ణుడు టక్కన కిరీటం లాక్కుని కొంప కొల్లేరైపోను ఆ కిరీటం పెట్టుకుంటే నువ్వు నాశనం అయిపోతావు అన్నట్ట. అదేమిటి అన్నాడు కంగారుబడి భీముడు, ఇది మామూలు కిరీటం కాదురా నాయన, ఈ దుర్మార్గుడు జరాసంధుడు తయారు చేయించిన కిరీటం. వాడు 16,000 మంది రాజకుమారుల్ని చెరసాల్లో పెట్టాడు, రాజుల్ని రాజకుమారుల్ని చాలామంది పెద్దవాళ్ళని చిన్నవాళ్ళని చెరసాల్లో పెట్టి వాళ్ళందరి కిరీటాల్లో ఉన్న బంగారం కొంచెం కొంచెం కత్తిరించి దానితో ఈ కిరీటం చేయించాట. దానికి మణులు తాపడం చేయించాడు. అది కూడా పాపం కాదు. ఆ తర్వాత వాడు ఏం చేశాడంటే దానికి అభిషేకం చేశాడు. ఎప్పుడైనా బంగారం కొత్తది కొనుక్కునేట్టుకు తేగానే ఆవు పాలతో అభిషేకం చేసి గంగాజలం పోస్తే ఆ బంగారం పరమ పవిత్రం అవుతుందట, పాపిష్టి బంగారం కూడా పవిత్రం అవుతుంది. అందుకే పూర్వకాలంలో బంగారం కొనిట్టుకు తేగానే ఆ బంగారంలో ఏ పాపం ఉందో, ఏ దుర్మార్గుడు ఏం చేశాడో, దాని మీద ఎవడ దృష్టి పడిందో అని ఇంటికి రాగానే ఆవు పాలతో అభిషేకం చేసి కొంచెం ఆవు పాలు పోసేవారు అన్నమాట. తర్వాత గంగాజలం పోసేవారు. కనీసం పాలు దొరకకపోయినా మంచినీళ్ళతో అయినా శుద్ధి చేసి దేవుడి దగ్గర పెట్టి ధరించాలి. అది కఠోర నియమం. లేకపోతే ఈ బంగారం ఎప్పుడో ఒకప్పుడు ఎంతో కొంత మనకి ప్రమాదం తెచ్చిపెడుతుంది. వీడేం చేశాడు దుర్మార్గుడు, ఈ కిరీటం మహారాజుల యొక్క బంగారాలన్నీ వాళ్ళ కిరీటాల్లో ఉన్న బంగార ముక్కలన్నీ కత్తిరించి చేయించాక వాళ్ళ రక్తంతో అభిషేకం చేశాడు. కొంతమందిని అయితే చంపేశాడు. రోజు ఒక్కొక్క రాజకుమారుణ్ణి తల నరికి ఆ రక్తం శివుడి మీద పోసి అభిషేకం చేశాడు. అది భైరవ పూజ అని పిలువబడుతుంది. అలాంటి పాపిష్టి పని చేశాడని భారతం సభాపురంలో ఉంది. అందుకే కృష్ణుడు వాడిని చంపించవలసి వచ్చింది. 16,000 మంది రాజకుమారులు రాజులను కృష్ణ రక్షించమని ఆయనకు ఉత్తరం రాశారు. ఓ బ్రాహ్మణ ద్వారా కౌరు పెట్టారు. బ్రాహ్మణుడు జైల్లోకి వెళ్ళొచ్చు, బ్రాహ్మణుడు గౌరవిస్తాడు వాడు. అందుకే జరాసంధుడి చెరసాల్లోకి బ్రాహ్మణులు వెళ్ళేవారు. అందులో బ్రాహ్మణ ద్వారా కౌరు పెట్టారు. కృష్ణుడు వచ్చే సమయానికే 16,000 మందిలో దాదాపు 500 మంది చచ్చిపోయారు పాపం. ఐదు వందల మంది నరికేశాడు అప్పటికే. రోజు ఒక్కొక్కటి తల నరకడం, ఆ రక్తంతో శివుడికి అభిషేకం చేసి కొంత రక్తం ఈ కిరీటం మీద పోసేవాట ప్రతిరోజు. ఇంతమంది రాజుల రక్తంతో దాన్ని అభిషేకించాడు. ఇది కాక కిరీటం చేసిన వెంటనే జైల్లో ఉన్న రాజుల్లో ఒకడికేమో చెయ్యి దగ్గర కోసి, ఒకడికేమో వేలు దగ్గర కోసి, ఒకడికి పీకి దగ్గర కోసి, ఒకడికి ఇంకో చోట పోసి, అందరి దగ్గర నుంచి రక్తం ఒక గిన్నెలోకి పెట్టేట. 16,000 మంది రాజుల రక్తం వాళ్ళ శరీరాల్లో తలో ప్రాంతం నుంచి కోసి ఆ రక్తం పట్టుకొచ్చి ఈ కిరీటానికి రక్తాభిషేకం చేసి, ఇప్పుడు నేను ఈ కిరీటాన్ని నెత్తి మీద పెట్టుకుంటాను, ఇంతమంది రాజుల రక్తంతో అభిషేకింపబడిన అద్భుతమైన కిరీటం అని ఆ క్రూరుడు ఆ కిరీటాన్ని శిరస్సును ధరించాడు. అది ధరించాక ఆ పాపం వల్ల నీ చేత సంహరింపబడ్డాడు. ఈ కిరీటం శిరస్సును ధరించిన వాడు ఆ రక్తఘోష వల్ల, ఆ కిరీటానికి జరిగిన రక్తాభిషేకపు ఘోష వల్ల, పాపం వల్ల నాశనమైపోతాడు. వాడికి ఎక్కువ కాలం జీవం ఉండదు. అందుకే నిన్ను ధరించకుండా ఆపాను. తీసేయి, ఈ బంగారాన్ని కరిగించి ఏ భూమిలోనో పాతిపెట్టేయి అన్నట్ట. కానీ భీముడు నెత్తి మీద పెట్టుకుంటే ప్రమాదం, కానీ ఖజానాలో పెట్టుకుంటే ప్రమాదం లేదు కదా, ఓన్లీ విజయ చిహ్నంగా దీన్ని సీలు వేసి నా ఖజానాలో పెడతానన్నట్ట. అది కొంప ముంచుతుందని కృష్ణుడు చెప్పిన వినిపించుకోకుండా దాన్ని ఒక మాయించి పట్టుగొడ్డలో పారిశీలు చేసి దానికి ఒక లక్క ముద్ర వేసి పట్టుకొచ్చి ఖజానాలో పెట్టాడు. ఆ కిరీటమును ఈ పూట కర్మయోగం వల్ల పరీక్షిత్తు చూశాడు, నచ్చింది, నెత్తి మీద పెట్టుకున్నాడు. దాని ఫ్లాష్ బ్యాక్ అని తెలియదు, స్మాష్ అయిపోయే ముందు ఈ ఫ్లాష్ బ్యాకులు తెలియవు. అందుకే ఆ కిరీటం నెత్తి మీద పెట్టుకొని పాపం వేటకెళ్ళాడు. ఆ వేటలో కలిపురుషుడు నెత్తి మీద కూర్చున్నాడు కదా, అందువల్ల జంతువులను వేటాడుతూ ఉంటే దాహం వేసింది. దాహం కోసం మంచిరేళ్ల కోసం వెతుకుతూ ఉంటే ఓ చోట కౌశికీ నది కనపడింది. ఉత్తరప్రదేశ్లో కౌశికీ నది అనే నది ఉంటుంది. ఆ నది గంగలో కలిసిపోయి గంగానదికి ఉపనది అయిపోతుంది అన్నమాట. ఆ కౌశికీ తీరంలో శమీకుడని ఒక ఋషి కళ్ళు మూసుకుని తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన కళ్ళు మూసుకుని ధ్యానంలోకి వెడితే ఇక ఈ ప్రపంచం తెలియదు. కొంతమంది కళ్ళు మూసుకుని జపం చేస్తూనే ఉంటారు, ఏంటి లోపల అట్టు మాడిపోతుంది అంటాడు. అంటే అట్టువాసన తెలిసిందంటే వీడికి జపం, అది కొంగ జపం. కానీ పూర్వకాలంలో హాయిగా జపం చేస్తుంటే ప్రపంచం తెలిసేది కదా, అలా ఒక్కసారి కళ్ళు మూసుకున్నాడా వాడిని వాడు మర్చిపోయేవాడు అనమాట. అదేంటి నిష్ట అంటే, ఇప్పుడు కేవలం జపం తప్ప అన్నీ కనపడతాయి వాడికి. ఆ మహానుభావుడు సమాధిలో ఉండగా ఈయనకి దాహం వేసి అక్కడికి వెళ్ళి, ఈ పూట వేటకొచ్చాను, దాహం వేస్తోంది, కాసిన మంచినీళ్ళు ఇయ్యి అన్నాడు. కర్మం కాకపోతే ఆ పక్కనే నది ఉందండో, అక్కడికి వెళ్ళి ఆ నీళ్ళు తాగచ్చుగా, కానీ అది కనపడలేదు కాసేపు. దేవతలే కావాలని కనపడకుండా చేశారు. ఎందుకంటే పరీక్షత్తుకి పోయే కాలం వస్తేనే కలిపురుషుడు భూమిని ఆక్రమిస్తాడు. ఈ వంకతో పరీక్షిత్తు ద్వారా భాగవతం అనే ఒక పురాణం భూమికి వస్తుంది. పరీక్షిత్తుకి శాపం రాకపోతే భాగవత సప్తాహం లేదు, వినడు, వినకపోతే మానవులు తరించరు. అందుకని మానవుల కోసం కాసేపు దేవతలు ఆ నది కనపడకుండా చేశారు. అందుకే ఆయన మంచినీళ్ళు మంచినీళ్ళు అంటే ఆయన కళ్ళు వెప్పలేదు, మాట్లాడలేదు. ఆయనకు చాలా కోపం వచ్చింది. నిజానికి పాపం పరీక్షిత్తు ధర్మాత్ముడు, అసలు ఎవరి మీద కోపగించడు, అందులో తపస్సు చేసుకునే బ్రాహ్మణుడి మీద అసలు కోపం రాదు. అయినా ఈ కలి ప్రభావం వల్ల కోపం తెచ్చుకుని కన్నులు మూసి బ్రాహ్మణుడు గర్వముతోడు తనున్నవాడు చేసన్నలనైన రమ్మనుడు చల్లని దాహము తెచ్చియేడు. ఈ బ్రాహ్మడు కళ్ళు మూసుకుని తపస్సు చేస్తున్నట్టు నటిస్తున్నాడు. ఇది నటన, నిజంగా తపస్సు కాదు. వీడికి ఎంత గర్వం, ఎవరైనా ఇంటికి వస్తే రండి అని చేతితో ఇలా పిలవాలి, కూర్చోండి అని కుర్చీ ఇవ్వాలి, ఆసనం ఇవ్వాలి, కూర్చున్నాక మంచినీళ్ళు ఇవ్వాలి. ఇవేమీ ఇవ్వక అతిథినైన నన్ను అగౌరవం పరుస్తాడా? పైగా ఈ భూమండలానికి చక్రవర్తిని, సమ్రాట్టుని, అభిమన్యుని కుమారుణ్ణి, అర్జునుడి మనవణ్ణి, ఇంద్రుడికి చాలా దగ్గర బంధువుని, ఇంద్రుడి కొడుకు అర్జునుడు, అర్జునుడి కొడుకు అభిమన్యుడు, అభిమన్యుడి కొడుకు నేను, కాబట్టి ఈ విధంగా నేను నిర్జర సమేతుణ్ణి, అటువంటి నన్ను అవమానపరుస్తాడా, వీడికి తగిన శాస్తి చేస్తాను అని భావించి అటు ఇటు చూస్తే ఆ పక్కనే చచ్చిన ఒక పాము పడి ఉంది. ఆ పాము శరీరాన్ని తన వింటి కొనతో ఎత్తి ఇదిగో మెడలో నేను కండువ వేసుకున్నట్టుగా ఆయన మెడలో కండువ కింద వేసి వెళ్ళిపోయాడు. శాలువాలు కప్పి సన్మానం చేస్తారు కానీ పాము వేసి సన్మానం చేయరు ఎవరు. పాపం ఆయన అలా సన్మానం చేసి పాముని వేసి వెళ్ళిపోయాడు. ఆ పక్కనే కౌశిక్ కనపడింది, మంచినీళ్ళు తాగాడు. ఈ మహానుభవుడు మెడలో పాము పడినా మెలుకూరలేదు, ఇంకా అలాగే తపస్సు చేసుకుంటూనే ఉన్నాడు. ఆయన ఎంత గొప్పవాడు ఆలోచించండి, మెడలో ఒక చచ్చిన పాము పడినా ఆయనకేం తెలియలేదుట. కానీ ఈ విషయం కొంతమంది పిల్లలు శమీకుడి కొడుకు శృంగి దగ్గరికి వెళ్ళి చెప్పారు, మీ నాన్న మెడలో ఎవరో ఒక రాజుగారు చచ్చిన పామును వేశాడు, అది చచ్చిందో బతికిందో, బతికితే మీ నాన్నని కాటేసి చంపుతుందేమో, వెళ్ళి రక్షించుకోరగానే ముందు అతడికి కోపం వచ్చింది. వెంటనే కౌశికీ నదిలోకి వెళ్ళి ఆచమనం చేసి కాసి నీళ్లు చేతిలోకి తీసుకుని, ఏ దుర్మార్గుడు మా నాన్నగారి మెడలో పాముని వేశాడో వాడు నేటికి 7వ దినము రాత్రి సూర్యుడు అస్తమించే లోపు హరిహరాదులడ్డమైన తక్షకుడనే పాము కాటు తిని చచ్చుగాక అని చెప్పించాడు. పైగా హరిహరాదులడ్డమైన అన్నాడు ఏకంగా. అలా శాపం పెట్టి ఆ తర్వాత తండ్రి దగ్గరకు వచ్చి చూశాడు, ఏడ్చాడు, మా నాన్న మెడలో పాము ఉంది, అది బతికిందో చచ్చిందో, ఆయన కాటేస్తుందేమో, ఎవరన్నా వచ్చి తీయండి అన్నట్ట. ఇంత శాపం పెట్టే శక్తి ఉంది కానీ వాడికి పాము అంటే భయం, ఎవరినైనా వచ్చి రక్షించమంటాడు, వాడు తీయట్లేదు. అది ఈ ఏడుపుకి వాళ్ళ నాన్నగారికి మెలకు వచ్చి మెడలో పామును చూసి తీసి అవతల పారేసి, ఏనాయినా ఏడుస్తున్నావంటే జరిగింది చెప్పి, నీ మెడలో ఈ పాము వేసిన దుర్మార్గుడికి తగిన శాస్తి విధించాను, వాడు చచ్చిపోతాడు 7 రోజుల తర్వాత అనగానే ఆయన కళ్ళు మూసుకుని నా మెడలో ఈ పాము వేసింది ఎవరు అని ధ్యానంలో చూశాడు. ఆయనకి దివ్య దృష్టి ఉండడం వల్ల ఆ వచ్చినవాడు పరీక్షిద్దని అర్థమైపోయింది. వెంటనే ఆయన కళ్ళు విప్పి, ఓరి మూర్ఖుడ, ఎంత పాప ఇష్టి పని చేసేవరా అని కొడుకుని తిట్టాడు. ఆ వచ్చినవాడు సాక్షాత్తు విష్ణురాతుడు, పరమ భాగవతోత్తముడు, ఆయన ఉండబట్టే ధర్మం 4 పాదాల నడుస్తోంది. కలిపురుషుణ్ణి అదుపులో పెట్టిన పుణ్యాత్ముడు, ఆయన చచ్చిపోమన్నావు, ఆయన చచ్చిపోతే ఇదిగో పాపాత్ములు రెచ్చిపోతారు, కలియుగం భయంకరమైపోతుంది. క్షణికోద్రేకంతో ధర్మరక్షకుణ్ణి అన్యాయంగా శపించావు, నువ్వు చేసిన ఒక్క పొరపాటు వల్ల ఈ భూమండలం అంతా తొందరగా కలి అభివృద్ధి అవుతుంది. ఆయన ఇంకో కొంతకాలం ఉంటే కలిపురుషుడు భయపడి ఇప్పట్లో వచ్చేవాడు కాదు. సరే అయ్యింది, ఏదో అయ్యింది, శాపాన్ని వెనక్కి తిప్పుకో అంటే నేను తిప్పుకోలేను అన్నాడు. అయితే ఓ పని చేద్దాం, ఆయనకి కబురు పెడదాం అని శిష్యుల ద్వారా ఈ వార్త పంపాడు. అప్పుడు ఆయన ఇదంతా పరమాత్మ సంకల్పం అనుకున్నాడనే బాధపడ్డా, జరిగింది ఇది, నేను చేసిన పాపానికి శిక్ష అనుభవిస్తున్నాను అనుకుని జనమేజయ మహారాజు గారికి పట్టాభిషేకం చేసి, ఆయన పెద్ద కొడుకు అనమాట, జనమేజయుడికి పట్టాభిషేకం చేసి హుటా హుట్టిన బయలుదేరి గంగానదీ తీరంలో ఇప్పుడు హరిద్వార్ దగ్గర ఉందన్నమాట, అది దాన్ని సుఖస్థల్ అంటారు, అక్కడికి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళి 7 రోజులు భాగవతం విని శరీరం విడిచిపెట్టాడు. అలా భాగవత సప్తాహం ఏర్పడింది. ఆయన శరీరం విడిచిపెట్టేదాకా దాక్కుని దాక్కుని ఉన్నాడు కలిపురుషుడు. ఇంకేముంది, తన పరివారాన్ని తీసుకుని విజృంభించడం మొదలుపెట్టాడు. మహాభయంకరులు వాళ్ళు, అతని పరివారం. ఈ కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలు కలిగినటువంటి వాళ్ళు, వాళ్ళంతా పిల్లి కళ్ళు కలిగినటువంటి వాళ్ళు, క్రూరులు. వాళ్ళందరినీ వెంట పెట్టుకున్నట్ట. క్రమంగా కురుజాంగల దేశం, హస్తినాపురం, కపిలారణ్యం, సప్త సముద్రాల మధ్యలో ఉన్న ప్రాంతాలను క్రమక్రమంగా చుట్టుముట్టడం మొదలుపెట్టాడు. ఈ కలిపురుషుడు చుట్టుముట్టడానికి ముందు ఏ ఇంట్లో అయినా ఒక వస్తువు దొరికితే ముందు రాజుగారి దగ్గరికి పట్టుకెళ్ళి, మహారాజా ఈ వస్తువు దొరికింది, మేము మీరు ఇస్తే తీసుకుంటాం, లేకపోతే మీరు తీసుకోండి అనేవారట. రాజుగారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవారట. ఈ కలిపురుషుడు అడుగు పెట్టడానికి ముందు ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. వాళ్ళు ఎంతో కలిసి ఉండేవారు, ఎప్పుడూ తిట్టుకునేవారు కాదు. కలిపురుషుడు అడుగుపెట్టాడు అన్నయ్య తమ్ముడిని, తమ్ముడిని అన్నయ్యని కొట్టుకునే, ఇద్దరు ఆస్తుల కోసం కొట్టుకెళ్ళారట. మొట్టమొదటి కొట్టుకెళ్ళేవాడు వాళ్ళే. ఇంకా చెప్తారట తెలుసా, హస్తినాపురానికి దగ్గరలో పల్లెటూరు ఉంది. ఆ పల్లెటూరులో ఇద్దరు స్నేహితులు ఉన్నారు. ఆ ఇద్దరు స్నేహితులు ఇద్దరు అనుకుని రెండు స్థలాలు కొనుక్కుని ఇల్లు కట్టుకోవడం మొదలుపెట్టారు. ఆ కొంతకాలం పోయిన తర్వాత ఏం జరిగింది, ఇద్దరికీ ఈ ఇల్లు వాస్తు నచ్చక మార్చుకుందాం అనుకున్నారట. జ్యోతిష్కుడు చెప్పాట, అనులోముడు విలోముడు వాళ్ళిద్దరు పేర్లు. విలోమ, నీ ఇంట్లోకి అనులోముడు, అనులోముడి ఇంట్లోకి నువ్వు మారితే మీ వాస్తు బాగుంటుంది, మీకు మంచి సంపదలు వస్తాయి, సుఖంగా ఉండొచ్చు అన్నట్ట. అందుకని ఇద్దరు ఏం చేశారన్నమాట, ఇళ్ళు మార్చుకున్నారు. తూర్పు వాకిలి ఏమో ఒకడికి, పడవర వాకిలి ఇంకోటికి అచ్చు వస్తుందని. ఈ పడవర వాకిలి తీసుకున్న అనులోముడు అన్నవాడు ఇంట్లో ప్రవేశించిన తర్వాత ఓ రోజున దొడ్లో ఏదో తులసి కోట ఏదో వేద్దాం అనుకుని గొయ్యి తవ్వాడు గుణపంతో. ఠంగను గుణపారికి ఓ పెద్ద శబ్దం వచ్చి ఏదో తగిలింది. బాగా తవ్వి చూస్తే రాగి బిందోటి కనపడింది, పెద్ద రాగి బింది. ఓరి బాబా ఈ గోతిలో రాగి బిందు ఉందా ఈ నేలలో అనుకుని ఆ బిందిని కష్టపడి తవ్వి తీశాడు. 1000 బారువుల బంగారు నాణేలు ఉన్నాయి ఏకంగా. అంటే వాటి మాటలో చెప్పాలంటే 12 గ్రాములు ఇంటూ కోటి, 12 కోట్ల గ్రాములు బంగారం ఉందన్నమాట. 12 కోట్ల గ్రాములు అంటే ఒక నాణ్యం 12 గ్రాములు తప్పున 1 కోటి × 12 ఎంత అవుతుంది, 12 కోట్లు. అసలు 12 కోట్ల గ్రాములు అంటే ఊహించగలం మనం? అంత బంగారం దొరికింది వాడికి, మతిపోయింది. వెంటనే ఏం చేశాడు, మొయ్యలేక పని మనుషుల సాయంతో దాన్ని బయటికి తీయించి, మిత్రమా విలోమ, ఈ ఇల్లు నీది, నీ ఇల్లు నాకు, నా ఇల్లు నీకు వచ్చాయి, నీ ఇంట్లో ఉన్నది ఇవాళ నాకు ఇచ్చావు కనుక తవ్వితే బయటకు వచ్చింది కనుక ఈ బంగారం నీది అన్నాడు. వాడేమన్నాడు తెలుసా, ఇల్లు మార్చుకున్నాక ఎవరిళ్ళు వాళ్ళవే, ఇప్పుడు ఆ ఇల్లు నీది కాబట్టి నాకు వద్ద బంగారం నీది అన్నట్ట. కాదు నీదంటాడు ఆయన, కాదు నీదంటాడు. ఇలా ఎవరన్నా అంటారా? అది పరీక్షిత్ కాలంలో ధర్మం. చివరికి ఇద్దరు కలిసి పరీక్షిత్ దగ్గరికి వచ్చారు. ఆయన నవ్వి, ఇది కదా నా రాజ్యం అంటే, నీదంటే నీదని కొట్టుకుంటున్నారు తప్ప నాదనడం లేదు వీళ్ళు. అబ్బా అని ఆనందపడి, సరే ఇప్పుడు నేను తీర్పు ఇస్తున్నాను, ఏమై అనులోమ నీకు ఎంతమంది పిల్లలు అంటే నాకు ఒక్కడే కొడుకు అన్నట్ట. విలోమ నీకు ఎంతమంది పిల్లలు అంటే ఒక్కతే కూతురు, అయితే వాళ్ళిద్దరికి పెళ్లి చేసి ఈ కొండ వాళ్ళకి ఇచ్చేయండి అన్నట్టు ఆయన. అప్పుడు ఏమైంది, ఈయన కొడుకు ఆయన కూతురికి పెళ్లి చేసి ఈ సంపద అంతా వాళ్ళకి ఇచ్చారు. ఆ తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టారు. ఈలో పరీక్షిత్ వెళ్ళిపోయాడు. వెళ్ళగానే కలిపురుషుడు పట్టుకున్నాడు కదా, పట్టుకోగానే వెంటనే ఈ అన్నదమ్ముల్లాగా ఇంతవరకు స్నేహితుల్లాగా వియ్యంకుల్లా ఉన్న అనులోముడు విలోముడు కొట్టుకున్నారు. ఏమొచ్చిందో తెలియదు హఠాత్తుగా. ఒరేయ్, నేను కష్టపడి తవ్వుకున్న కొండని అనవసరంగా నీ మహాను కొట్టాను రా అన్నాడు ఆయన. అసలు ఆ ఇల్లు నాది అన్నాడు ఈయన. అసలు మన ఇద్దరం వియ్యంకులు అవ్వడం పెద్ద పొరపాటు అన్నారట. ఈ గందరగోళం వీడు పడుతూ ఉంటే భార్యాభర్తలు పెళ్ళయి, వాళ్ళకి పిల్లలు కూడా పుట్టారు, వాళ్ళు డబ్బులు వచ్చాయి, వాడు కొట్టుకుని చిచ్చిచ్చి నిన్ను పెళ్లి చేసుకున్న నీ మొహం తగలయ్యా అని మొగుడు తిట్టడం మొదలెట్టాడు. నీ మొహం తగలయ్యా, నువ్వు తగలట్టావు, నువ్వు తగలబడకుండా ఉంటే పద్మాకర్ గారిలాగా అందంగా ఉన్నవాడు ఎవడో తగిలేవాడు అని ఆవిడ అంది. ఇది పెళ్ళైన పాతికాళ్ళ తర్వాత. ఆయన పెళ్ళైన పాతికాళ్ళ తర్వాత ఎవడో తలుచుకోవడం ఏంటంటే, అసలు పెళ్ళైన కొత్తలను అంటే కొట్టుకున్నారంటే కొంచెం అర్థం ఉంది. ఓ 2-3 ఏళ్ళు గడిచిన దగ్గర నుంచి ఎలా ఉన్నా అడ్జస్ట్ అయ్యి తీరాల్సిందే అన్నారు. నాకు కొన్ని నవ్వు వస్తాయన్నమాట. మా గడపురంలో ఉన్న రోజుల్లో ఒక ఆవిడ అలాగే ఉండేది. ఆవిడకి పెళ్ళయ్యాక 35 ఏళ్ళు అయింది. పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయాయి, మనవలు వచ్చారు. అయినా సరే మా నాన్నగారి దగ్గరికి వచ్చి, ఆయనేమో పెద్ద గురువు గారు, మా నాన్నగారు, నేను చిన్న గురువుని అనమాట. పెద్ద గురువు గారు, పెద్ద గురువు గారండి, మా దిక్కుమాలను మూగుండి పెళ్లి చేసుకున్నానండి, 35 ఏళ్ళుగా నరకం చూస్తున్నానండి అనేది. ఏమో మరి కష్టం ఏమిటి, ఆయన ఏమైనా కొడతాడా, కొట్టాడండి, మరి ఏమిటి, ఏదో చణుకోత్రకంలో నాకు ఆయనకి చివాట్లు వస్తూ ఉంటాయి, ఆయన చూస్తే నేను తిడతాను, నన్ను చూస్తే ఆయన తిడతాడండి. అంతేగాని ఆయన నీకేం ద్రోహం చేయలేదు కదంటే ఏం చేయలేదు, నేను కొన్ని విషయాల్లో మంచివాడేనండి అంది. మరి ఏమిటి నీ బాధ, చిన్నప్పుడు ఈవిడ వాళ్ళ బావని ప్రేమించిందిట, మేనమావ కొడుకుని, మేనత్త కొడుకుని. అతన్ని పెళ్లి చేసుకుందాం అనుకునేలోపు మా ఆయన వచ్చాడండి, మా బావని చేసుకుందాం, బావా 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 అవుపాలు కోవా అనుకుంటూ ఉంటే ఈ రాగిదావు వచ్చి పడ్డాడు. వీడు రాగానే పెళ్లి చూపులు నేను బాగున్నాను అన్నాడు, నచ్చానంటో మా నాన్న ఈయన గంటగట్టాడు. ఈ దరిద్రుడు కాకుండా ఆ రోజుల్లో మా బావని పెళ్లి చేసుకుంటే ఎంత బాగుండండి. ఆ బావ జావగారిపోయాడు, ఇప్పటికే ముసలాడి తెచ్చాడు, చావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంకా బావ ఏమిటండి, అలా కారిపోయిన చావలేక వాడు మొహం వాడును. 35 ఏళ్ళు అయ్యాక మొగుడు మొహం మీద మా బావ అయితే బాగుండంటే ఈ భార్య ఏమైపోతుంది, అలా కొట్టుకుంటారు ఏమిటో కొంతమంది. ఇప్పుడు ఈ పెళ్ళి అయిన నాళ్ళకి మళ్ళీ కొట్టుకుంటున్నారు వాళ్ళు. అప్పుడు అర్థమైపోయింది జనమేజయ మహారాజు గారికి, మా నాన్న ఉన్నప్పుడు కలిపురుషుడు దాక్కున్నాడు, ఇప్పుడు ఆ కలిపురుషుడు విజృంభించాడు. అందుకే నీదంటే బంగారం నీదని కొట్టుకున్న వాళ్ళు నాదంటే నాదనుకుంటున్నారు. ఎంతో ఐకమత్యంతో నువ్వు లేకపోతే నేనుండలేనన్న భార్య, నీవు లేకపోతే నేను బతకలేనన్న భర్త ఇప్పుడు కొట్టుకుంటున్నారు. ఛీ, నీ బదులు వేరే సంబంధం వచ్చును అనుకుంటున్నారు ఇప్పుడు ఇద్దరు. అంతపూర్వం ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసి ఆకలుండదు దా అహం ఉండదు నేను చూస్తుంటే పడుకునేవారట, ఇప్పుడు ఆకలి ఎక్కువైంది దా అహం ఎక్కువైపోయింది నీ మొహం చూస్తుంటే అన్న మొదలెట్టారట. ఇదే కలిప్రభావం అంటే. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈరోజు నుంచి మీరంతా కృష్ణనామస్మరణ చేసి ఆ కలిని పక్కకి గెంటేయండి. గెంటేసి ఇంటికి వెళ్ళిన తర్వాత, ఆహా నేను లేకపోతే ఉండలేనానండి, నీవు లేక నేను లేనని పాడుకోండి. అలా పాడుకోండి, కొట్టుకోండి చప్పటి పర్వాలేదు, ఏం మరి ఐకమత్యంతో ఉంటే గురువుగారికి ఆనందం అనమాట. పెళ్ళైన కొత్తలు అలా ఉండాలట. పెంగళి నాగేంద్రరావు గారు అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పాను కదా, ఆయన ఒక అద్భుతమైన పాట రాశాడంటే పెళ్లినాటి ప్రమాణాల్లో. పెళ్ళైన కొత్తల్లో భర్త గారు ఆఫీస్కి వెళ్ళి సెలవు పెట్టి, దే దొంగ సెలవు, నాకు కడుపు నొప్పి వచ్చింది జ్వరం వచ్చింది అని అబద్ధం ఆడేసి లీవ్ పెట్టి ఇంటికి వచ్చాడు. పాపం ఆ రోజుల్లో ఆఫీసర్లు సెలవు పెడితే యజమానులు ఏమనుకునేవారంటే, అయ్యయ్యో మా దగ్గర పనిచేస్తున్నాడు వీడు ఎలా ఉన్నాడు అని డాక్టర్ని పెట్టుకొచ్చాడు ఆయన. వీడేమో పెళ్ళైన కొత్తలో భార్య మొహం చూడడానికి ఒక్క క్షణం కూడా ఎడబాటు సహించలేక రోగం వచ్చిందని లీవ్ పెట్టి వస్తే, అయ్యయ్యో కృష్ణారావు వెళ్ళిపోయేట వాడికి రోగం వచ్చిందిట అని ఆ ఓనర్ గారు డాక్టర్ని వెంట పెట్టుకొచ్చాడు. ఆ డాక్టర్ గారును ఈ ఓనర్ గారు ఇంటి దగ్గర వచ్చేసరికి లోపల పాటలు అనబడుతున్నాయి. అద్భుతమైన పాట అనమాట అది, నిజంగా రాశాడైనా. అందులోట కనులు తెరచిన కనులు మూసిన ఆఫీసులో ఫైళ్ళు తెరచిన మరల మూసిన ఓ సఖీ నీ తలపే నీపై వలపే నీతోనే లోకము నీతోనే స్వర్గము అదే మన జీవనము అదే మన ఆనందము నీతోనే లోకము నీతోనే స్వర్గము. ఈ పాట స్టార్టింగ్లో ఉంటుంది. ఇద్దరు పిల్లలు పుట్టాక నీతోనే నరకము అంటాడు ఆ సినిమా, అదే మనకు ఉదాహరణ అనమాట. తర్వాత అది మారిపోతుంది, అదంతా మనకు అక్కర్లేదు. కానీ అలా ఉండాలట, అలా ఉండేవాళ్ళు కొట్టుకోకుండా ఉండాలంటే హరినామస్మరణం చేయాలి. అప్పుడు గురువుకి ఎంత ఆనందం కలుగుతుందో. ఆహాహా భార్యాభర్తలు అంటే ఇలా ఉండాలి కదా, చక్క ప్రఫుల్ దంపతుల్లాగా, మా యోగలక్ష్మి నరసింహస్వామిని వాళ్ళ ఆవిడ శ్రీశ్వేతలాగా ఇలా అందరూ కలిసి ఉంటూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుంది. అలాగే మన వాడి పేరు ఏమిటి మధ్యన, రాముడా, రాముడి భార్య పేరు సీతగా, ఈ సీతారాముల్లాగా కలిసి ఉంటే ఎంత బాగుండు అనిపిస్తున్నాడు. అసలు మిమ్మల్ని చూస్తుంటే ఎంత ఆనందం వస్తుందో, అసలు ఐకమత్యం అంటే మీ దగ్గర చూస్తున్నాను నేను ఇంత అద్భుతమైన, అలా అనకపోతే బాగుండదు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రానివారు అందరూ ఆ రకంగానే మొత్తం కలిసి ఉండేలా చూడాలన్నమాట. అప్పుడు నిజంగా ప్రయాగలో స్నానం చేసిన పుణ్యం వస్తుంది. అప్పుడు గంగా యమున సరస్వతి సంగమ స్నానం వంటి పుణ్యం వస్తుందన్నమాట. అందులో భగవంతుడి దేవుడు ఎప్పుడు అందరూ కలిసి ఉందరుగాక, గురువుగారి ఆశీస్సులోనే కలిసి ఉందరుగాక. ఇది కలి ప్రభావం ఆయనకు అర్థమైంది అనమాట. ఇక ఈ కలిపురుషుడు విజృంభించాడు. ఇలా ఉండగా ఏం జరిగింది, పాతకాలంలో ఒక పరమ దుర్మార్గుడు ఉన్నాడు, వాడి అనుయాయులు విజృంభించారు. ఇది కొంచెం విచిత్రమైన కథ. ఇప్పుడు మనందరం తురకలు అనుకుంటున్న ఈ తురకలకు ఒక ఆరిజన్, ఒక బీజం ఉందండి. అప్పట్లో తురకమతం ఎక్కడ నినగాక మన వచ్చింది కదా. శివుణ్ణి పూజించేవారు పూర్వకాలంలో యవనులు, శివపూజే చేసేవారు. ఇప్పటికి కూడా ఒక చోట ఈ తురకాళ్ళు పరమ పవిత్రమని భావించే చోట శివలింగం ఉందిట అడుగున, అది బయటకు వచ్చిందా వాళ్ళంతమనే వాళ్ళు ఆ శివలింగం రాకుండా చూస్తారు. పూర్వం యదు అని ఒక మహారాజు ఉన్నాడు, యయాతి మహారాజు గారు కొడుకు ఆయన పేరు. యయాతి మహారాజు గారికి శుక్రాచార్యుడి కూతురు దేవయాని మొదటి భార్య, రాక్షసరాజు వృషపరువుడి కూతురు శర్మిష్ఠ రెండవ భార్య. అందులో మొదటి భార్య వల్ల, దేవయాని వల్ల, ఏది శుక్రాచార్యుడి కూతురు వల్ల, యదువు, తుర్వసుడు, దృహ్యుడు అని ముగ్గురు కొడుకులు పుట్టారు. రెండవ భార్య శర్మిష్ఠ వల్ల అనువు, పూరువు మొదలైన ముగ్గురు కొడుకులు పుట్టారు. అందులో యదువు మొదలైనటువంటి వాళ్ళందరికీ యయాతి గారు శాపం పెట్టాడు. ఆ కథ అంతా ఇప్పుడే చెప్పండి, అది మీరు భాగవతంలో వినండి. ఇప్పుడు అదంతా ఏమిటి, కల్కి పురాణం కొంచెం చాలా పెద్దది కనుక క్లుప్తం చేసి చెప్పవలసి వస్తుంది ఈ కథ. ఈ యదు మహారాజు గారు ద్వాపర యుగం వరకు తనకి రాజ్యార్హత లేకపోవటం వల్ల పశువుని పోషించుకుంటూ, గోపాలన చేసుకుంటూ ధర్మబద్ధంగా పాలన చేసేవాడు. ఆయనకి పురోహితుడు గర్గాచార్యుడు. గర్గుడు కుల పురోహితుడు, చాలా గొప్పవాడు, ఇంకంతటి జ్యోతిష్ శాస్త్రవేత్త లేడు. ఆయనని కుల పురోహితుడిగా పెట్టుకుని యదువు ఒకసారి ఒక యజ్ఞం సంకల్పించాడు. ఆ యజ్ఞం రేపు శుక్రవారం నాడు చేద్దాం. మళ్ళీ రేపు కలుసుకునేదాకా హరి ఓం తత్సత్.